ఆత్మ పొందడాలి. రాగం వల్ల దుఃఖం వస్తుంది, కోపం వల్ల దుఃఖం వస్తుంది, ద్వేషం వల్ల దుఃఖం వస్తుంది, భయం వల్ల కూడా దుఃఖం వస్తుంది. మానవుడికి ఏ కారణాల వల్ల దుఃఖం వస్తుందో ఆ కారణాలు విడిచిపెట్టమని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. మమకారం వేరు, ప్రేమ వేరు. మనం అందరం ఏమనుకుంటామంటే మమకారాన్ని ప్రేమ అనుకుంటాం. మమకారం హృదయం యొక్క వికాసాన్ని తగ్గించేస్తుంది, ప్రేమ హృదయం యొక్క వికాసాన్ని పెంచుతుంది. మనకున్నది మమకారం ఉంది కానీ ప్రేమ లేదు, అందుకే మన హృదయం బాగా చిన్నదైపోయింది. అది అంటే ప్రేమ ఉంటే హృదయం యొక్క వికాసం పెరుగుతూ ఉంటుంది, హృదయం బాగా పెద్దదైపోతుంది. ఆ ప్రేమ ఉన్నవాడికి ప్రపంచం చిన్నదైపోతుంది. అంటే ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా వాడు మన దేశం అనిపిస్తుంది, ఎవరింటికి వెళ్ళేది మన ఇల్లు అనిపిస్తుంది. అంటే ఇంత ప్రపంచం ఉంది కదా, ప్రేమ ఉన్న మనిషికి ఈ ప్రపంచం అంతా చిన్న పల్లెటూరు కింద ఉంటుంది. అంటే ప్రేమ భగవద్గుణం తీసుకురావడం కోసం మనకు సహకరిస్తుంది. ఆ మమకారం ఏం చేస్తుంది అంటే హృదయంలో ఉన్న వికాసాన్ని తగ్గించేస్తుంది, వికాసాన్ని తగ్గిస్తుంది, చైతన్య స్థాయిని తగ్గించేస్తుంది. అంతకంతకీ ఇరుకైపోతాం. అందరికీ భయాలు అంటే ఏదో రకమైన భయం అందరికీ ఉంటుంది. అంటే ఒక జ్ఞానిని తప్పించి, ఒక బ్రాహ్మీ స్థితిని పొందిన వాడిని తప్పించి, బ్రహ్మానుభవం పొందిన వాడిని తప్పించి, ఎవడైతే తన హృదయంలో ఉన్న నగ్న సత్యాన్ని ఎవడైతే దర్శించాడో, ఆ చావులేని స్థితిని ఎవడైతే పొందాడో, అంతవరకు మరణ భయం వెంటాడుతుంది మనిషి. దేహబుద్ధి వాడిని ప్రతి వాడిని మరణ భయం వెంటాడుతుంది. భయాలు చాలా ఉన్నాయి, అన్నిటికంటే మరణ భయం పెద్దది. ఆ మరణం జ్ఞాపకం వచ్చేటప్పుడు మనకు దుఃఖం వస్తుంది, మరణం జ్ఞాపకం వచ్చేటప్పటికి దుఃఖం వస్తుంది. మనం ఎలా అనుకోవాలంటే తొందరగా మరణం రావాలనుకోకూడదు, ఇంకా అది ఒక వికారం. చిరకాలం జీవించాలనుకోకూడదు, ఇది చెడ్డే అది చెడ్డే. అంటే తొందరగా మరణం రావాలనుకోవడం కూడా మనసులో ఇది వెళుతున్నట్టు అర్థం. అలాగే చిరకాలం జీవించాలనుకోవడం కూడా మనసులోనే దోషమే. అలాగనుకోకూడదు, ఇలా అనుకోకూడదు, ఈశ్వర నిర్ణయానికి విడిచిపెట్టాలి అది. అయితే మరణం వచ్చినప్పుడు భయం వేస్తుంది కదా మనకి, ఆ భయం ఎలాగొస్తుంది ఏంటి అని, ఆ భయం ఎందుకు వస్తుంది, ఒకవేళ భయం వస్తే దాన్ని అధిగమించటం ఎలాగా, దాన్ని జయించటం ఎలాగా, మరణ భయాన్ని జయించటం. మరణ భయం అక్కర్లేదు. మామూలుగా ఏదైనా ఒక విషయానికి నీకు భయం వస్తుందనుకోండి, ఉదాహరణకు వెంటనే దుఃఖం వస్తుంది, టెన్షన్ వస్తుంది, రక్తపోటు పెరుగుతుంది. భగవంతుడి మీద భారం వేసి జీవించేవాడికి, భగవంతుడు సంకల్పం మీద పూర్తిగా గౌరవనవాడికి భయం తగ్గుతుంది. మిగతా భయాలు తగ్గితే మరణ భయం కూడా తగ్గుతుంది. భగవంతుడి మీద భారం వేసి జీవించడం మనం నేర్చుకోవాలి. అలా ఎవడైతే నేర్చుకున్నాడో వాడికే జ్ఞానం కలుగుతుంది. అరుణాచలం అనేక మంది మహర్షులు మహాత్ములు వచ్చారు. ఒక రమణ మహర్షే కాదు, అంతకుముందు కూడా. అంటే అరుణాచల పురాణంలో ఒకటి ఉంది, పూర్వజన్మల్లో ఎవరైతే జ్ఞాన మార్గంలో ఎంతో కొంత సాధన చేశారో వాళ్ళను మాత్రమే అరుణాచల క్షేత్రం ఆకర్షిస్తుంది అని. ఏదైనా ఒక దేశం బాగుపడాలన్నా, ఒక కుటుంబం బాగుపడాలన్నా, సమాజం బాగుపడాలన్నా, ప్రపంచం బాగుపడాలన్నా జ్ఞానం అవసరం. జ్ఞానం లేకుండా వ్యక్తి బాగుపడదు, సమాజం బాగుపడదు, సమాజం ప్రపంచం బాగుపడదు. అన్నింటికంటే జ్ఞానం అంటే జ్ఞాననేత్రం, జ్ఞాననేత్రం చాలా ముఖ్యం. జ్ఞానం లేకపోతే మనం ఏమి సాధించలేము జీవితంలో. జ్ఞానం చాలా మాది. అందుకే కృష్ణుడు చెప్పింది కూడా, గీత పొడుగునా చెప్పింది కూడా, దాన్ని గమ్యంగా పెట్టుకుని నువ్వు పని చేయమని. అంటే మన కాళ్ళు నడుస్తాయి, చేతులు పనిచేస్తాయి, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, అన్నిటినీ ఇంద్రియాలను కూడా జ్ఞానం సంపాదించుకోవడానికే నువ్వు ఉపయోగించుకోవాలి. అది గీతలో చెప్పింది. కళ్ళతో మంచి విషయాలు చూడటానికి ప్రయత్నం చేయి, చెవులతో మంచి విషయాలు వినటానికి ప్రయత్నం చేయి, చేతులతో మంచి విషయాలు చేయటానికి ప్రయత్నం చేయి, కాళ్ళతో హోదీ ప్లేసెస్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి కాళ్ళు ఉపయోగించుకో. అంటే కాళ్ళు చేసే పని చేతులు చేయి, చేతులు చేసే పని కాళ్ళు చేయి. మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. ఏ అవయవం చేసే పని ఆ అవయవం చేస్తుంది కదా, అన్ని పనులు ఒకే అవయవం చేయదు. అంటే ఇది అన్ని అవయవాలను జాగ్రత్తగా జ్ఞాన సంపాదన సంపాదించుకుంటే ఒక జ్ఞాని మాత్రమే నా స్వరూపం పొందుతాడు సుమ అని అర్జునుడి చోట గీతలో మనకు వివరంగా చెప్పాడు. ఆ శాశ్వతం ఒక మాట చెప్పబడుతున్నాం, జీవితంలో ఎన్నో కష్టాలు అనిపించిన వాళ్ళకి కానీ, జీవితంలో ఎన్నో బాధలు అనిపించిన వాళ్ళకి కానీ వినయం రాదు, వివేకం రాదని. ఎవడైనా ఒక మనిషికి వినయం ఉందంటే, ఒక మనిషికి తెలివి ఉందంటే, ఒక మనిషికి వివేకం ఉందంటే, ఒక మనిషికి విచక్షణ ఉందంటే, ఆ మనిషి ఆ జీవితంలో ఎన్నో బాధలు పడి ఉంటాడని అర్థం అంటాడు. అంటే శంకరాచార్య వారు కూడా ఏమన్నారంటే, నారాయణను ప్రార్థిస్తూ ఏమన్నారంటే, నా ముఖంలో అవినయం లేకుండా చూడు. అంటే నాకు అవినయం రాదు, నా జీవితంలో అవినయం రాకుండా చూడు. అవినయం రాకుండా కనుక చూస్తేనే అన్ని రంగాల్లో బాగుపడతానని చెప్పండి. అంటే ఇహంలో నాకు లాభం ఉంటుంది, పరంలో లాభం ఉంటుంది, అవినయం రాకుండా చూడు నాకు. నీటితో మనం చెప్పాలా, అక్కడ పళ్ళ ఉండి అక్కడికి వెళ్ళని మనం చెప్పక్కడ, ఎక్కడ పళ్ళ ఉంటే అక్కడ దొరికించుకు వెళ్ళిపోతూ ఉంటుంది నీరు. అలాగే ఆత్మజ్ఞానం కూడా ఎక్కడైతే వినయం ఉందో అక్కడికి వస్తున్నాం కానీ, ఇంకా తెలివితేటలు సరిపోతే కేవలం తెలివితేటల వల్ల వచ్చేది కాదని. అంటే శేషాద్రి అని కూడా అంటుంది. శ్రవణం అంటే ఏమిటంటే, ఆత్మ వైభవం తెలిసిన వాడు ఆత్మజ్ఞానం ఎవరికైతే అనుభవంలో ఉందో, ఆ చైతన్య స్థాయిని ఎవడైతే అందుకున్నాడో, వాడు చెప్పేది మీరు వింటే శ్రవణం అవుతుంది. కానీ ఎవరికైతే వాక్కు అనగలేదో, ఎవరికైతే మనస్సు అనగలేదో, మనస్సు అనగనవాడు వాక్కు అనగనవాడు మాటలు మీరు వింటే శ్రవణం కాదు అన్నాడు శేషాద్రి. అంటే నా వాక్కు అణిగితే వాక్కు అనగాలి, మనస్సు అనగాలి. వాక్కు అణిగితే మనస్సు అణిగితే అది వింటేది శ్రవణం. అందుకని వాక్కు అనగకుండా మనస్సు అనగకుండా చెప్పిన వాళ్ళు చెప్పినా మీరు విన్నది శ్రవణం కాదు అన్నాడు శేషాద్రి. ఆ శేషాద్రి అనేవాడటండి, నీకు నా మీద ఉన్న ప్రేమ వల్ల నీ పాదాలు నాకు దొరికినాయి, కానీ నా తెలివితేటల వల్ల దొరికినాయని అనుకోవటం లేదు అనుకోటం శేషాద్రి. అరుణాచల, నువ్వు నా మీద నీకున్న ప్రేమ వల్ల నీ పాదాలు నాకు దొరికినాయి, కానీ నా తెలివి వల్ల దొరకలేదు నీ పాదాలు. నాకంటే తెలియని వాడు సృష్టిలో అనేక మంది ఉన్నారు, వాళ్ళందరికీ నీ పాదాలు దొరికినాయి, దొరకలేదు. కేవలము నా మీద నీకున్న అనుగ్రహం వల్ల, ప్రేమ వల్ల నీ పాదాలు దొరికినాయి, కేవలం నా తెలివి వల్ల దొరికినాయని అనుకోవటం లేదు. మరణ భయం ఎవరికి వస్తుంది? మరణం ఎవరికి వస్తుంది? దేహబుద్ధికి వస్తుంది. గాఢ నిద్రలో మనకి ఈ దేహగత మీద నేను లేదు. గాఢ నిద్రలో దేహానికి ఇప్పుడు ఏదైతే మనం నేను నేను అని అంటున్నామో అది నిజమైన నేనే కాదు, నేను అనే తలంపు. నేను వేరు, నేననే తలంపు వేరు. ఇప్పుడు మనం ఏదైతే నేను అని అంటున్నామో అది నిజం కాదు, తలంపు. దాన్ని మొదటి తలంపు అని పిలుస్తారు. ఆ నేననే మొదటి తలంపుకు భయమనే తలంపు వస్తుంది. భయం కూడా ఒక తలంపే. అంటే నేనని మొదటి తలంపుకు మరణ భయం వచ్చినప్పుడు దానికి భయపడుతుంది. భయపడేది ఎవరు? ఆ నేననే మొదటి తలంపుకు వస్తుంది ఈ మరణిస్తున్న భయం. అది తలంపే, ఇది తలంపే. మరణం కూడా నిజం కాదు, అది కూడా తలంపే. అయితే నీకు గాఢ నిద్రలో ఎందుకు రావటం లేదు? గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు ఆ మొదటి తలంపు దేహంలోకి వస్తుంది. దేహంలోకి వచ్చి దేహం నేనని చెబుతుంది. ఆ దేహం నేనని చెప్పేది కూడా అది నిజం కాదు, తలంపే. ఆ తలంపుకి ఇతర తలంపులు వస్తూ ఉంటాయి. అందులో మరణం కూడా ఒక తలంపు, కోపం కూడా ఒక తలంపు, మరణం కూడా ఒక తలంపు. అంటే గాఢ నిద్రలో ఈ నేననే తలంపు ఏం చేస్తుందంటే, గాఢ నిద్రలో ఈ చైతన్యంలోకి వెళ్ళిపోతుంది, ఆత్మలోకి వెళ్ళిపోతుంది. నేననే తలంపు. నేను వేరు, ఐ వేరు, ఐ థాట్ వేరు, నేను వేరు, నేననే తలంపు వేరు. మనం గాఢ నిద్రలో కూడా నేను ఉంది, కానీ నేననే తలంపు లేదు. ఈ జ్ఞాపకం పెట్టుకోండి. గాఢ నిద్రలో కూడా నేను ఉంది, ఆ నేనుకు పరిమితులు లేవు. ఈ నేననే తలంపుకి పరిమితులు ఉన్నాయి. పరిమితులే కాకుండా దేహంతో తాదాత్మ్యం పొంది ఉంటుంది. దేహంతో తాదాత్మ్యం పొంది దేహానికే పరిమితమై ఉంటుంది. చాలా ఎవరికి వస్తుంది? ఈ దేహానికి వస్తుంది. అంటే దేహం మరణించినప్పుడు దేహంతో తాదాత్మ్యం పొందినటువంటి ఈ నేననే తలంపు కూడా నేను మరణిస్తానని అనుకుంటాడు. వాడు మరణించడు. అంటే ఈ భౌతికమైన దేహం అగ్నికి ఆహుతి అవ్వకముందే ఈ నేననే తలంపుని ఎవడైతే తొలగించుకుంటున్నాడో, దేహానికి పరిమితమైన తలంపుని ఎవడైతే తొలగించుకుంటున్నాడో, వాడికి జన్మలేని స్థితి వస్తుంది, వాడికి మోక్షస్థితి కలుగుతుంది, వాడికి చైతన్య స్థితి కలుగుతుంది, వాడికి పరమశాంతి పరమ సుఖం వాడికి తెలుస్తుంది. అంతేకాని ఎవడికి నేననే తలంపు నశించిన వాడికి. నేను వేరు, మీరు బాగా అర్థం చేసుకోండి, నేను వేరు, నేననే తలంపు వేరు. ఇప్పుడు ఏదైతే మనం నేను నేను అంటున్నావు అది తలంపే. అది తలంపు కాబట్టి గాఢ నిద్రలో అణిగిపోతాం. ఎక్కడ అణిగిపోతుంది? ఆ చైతన్యంలోకే వెళ్ళిపోతాం, ఆ చైతన్యంలో అణిగిపోతాం. ఆ చైతన్యంలో అణిగిపోయి ఆత్మలో అణిగిపోయి మనకు మెరుగులోకి వచ్చినప్పుడు ఆ చైతన్యంలోంచి ఆ నేననే తలంపు వచ్చి దేహంతో కలిసి దేహాన్ని నేను అని వస్తుంది. నేనికి కాలం, నిజమైన నేనికి కాలం లేదు, దూరం లేదు, పరిమితులు లేదు. అక్కడ దానికి ఒక క్యాస్ట్ అని ఏం లేదు. నిజమైన నేనికి కాలం లేదు, దేశం లేదు, దూరం లేదు, ఒక క్యాస్ట్ లేదు, ఒక కలర్ లేదు. దాని ఈ నేను అనే తలంపుకి పరిమితులు ఉన్నాయి, దానికి హద్దులు ఉన్నాయి, దానికి హద్దులు ఉన్నాయి. అంటే పరిమితులు ఉన్నది నేననే తలంపు, పరిమితులు లేనిది నిజమైన నేనికి తలంపు కాదు. గాఢ నిద్రలో మనం ఉన్నాం, కానీ అక్కడ తలంపులు లేవు, అది నిజమైన నేను. ఇది బాగా అర్థం చేసుకోండి. గాఢ నిద్రలో మనం అందరం ఉన్నాం, కానీ అక్కడ నేను ఉంది, కానీ నేననే తలంపు లేదు. ఆ గాఢ నిద్రలోనూ నేనులోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేవాడికి ఆ నేనులోంచి ఈ నేననే తలంపు వస్తాం. ఈ నేననే తలంపు కనుక జాగ్రత్త అవస్థలో నువ్వు సాధన చేసి పోగొట్టుకుంటే ఆ గాఢ నిద్రలోనూ నేను నీకు జాగ్రత్త అవస్థలో వ్యక్తమవుతుంది. అది పరాకాష్ఠ, అది నిర్వాణ స్థితి, అదే మోక్షస్థితి అని మన హిందువులు చదువుతారు, క్రైస్తవులు స్వర్గరాజ్యం అంటారు, బౌద్ధ మతస్థులు నిర్వాణ స్థితి అంటారు. అది పరమస్థితి. అక్కడ నీకు హద్దులు ఉండవు, అక్కడ మరణ భయం కూడా ఉండదు. ఎందుకంటే మరణ భయం ఎందుకు ఉందంటే నేననే తలంపు అక్కడ లేదు కాబట్టి. నేననే తలంపే దేహంతో తాదాత్మ్యం పొందుతుంది. నిజమైన నేను దేహంతో తాదాత్మ్యం పొందదు. ఎందుకంటే దానికి దేహం అక్కర్లేదు. నిజమైన నేనికి దేహం అక్కర్లేదు. దేహం చనిపోతున్నప్పుడు నేను చనిపోతున్నాను నిజమైన నేను అనుకోదు. ఇంకా దానికి తలంపులు లేవు. అయితే నిజమైన నేను అంతటా ఉంది. ఈ దేహం లోపల ఉంది, బయట ఉంది, ముందు ఉంది, వెనక ఉంది, పైన ఉంది, కింద ఉంది, అంతటా ఉంది. దానికి దూరమో కాలం ఏమి లేదు. అది వర్తమాన కాలంలో ఉందండి, భూతకాలంలో ఉంది, భవిష్యత్ కాలంలో ఉంది, అన్ని కాలంలో ఉంది, అంతటా ఉంది. విష్ణు సహస్రనామాలు దానికే సర్వసాక్షి అని చెప్పాడు. అంటే ఆ నిజమైన నేనికి రాబోయేది ఏంటో తెలుసండి, జరిగిపోయింది తెలిసినప్పుడు, జరుగుతున్నది తెలిసినప్పుడు దానికి ఏమి నువ్వు బోధించక్కర్లేదు, దానికి అన్ని తెలుసువలన చెప్పడానికి సర్వసాక్షి అని పేరు పెట్టారు విష్ణు సహస్రనామాలు. ఆ నిజమైన దీనికి ఆ నారాయణుడికి ఆ సద్వస్తువుకి ఆ సత్య వస్తువుకి ఏంటి సర్వసాక్షి అంటే 100 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుందో దానికి తెలుస్తూ ఉంటుంది. ఇది నిజమైన నేనికి అంటే దానికి హద్దులు లేవు, అది కాలానికి అతీతం, దూరానికి అతీతం. ఇప్పుడు దానికి పుట్టుక లేదు కాబట్టి చావు కూడా లేదు, అది చావుకి అది జన్మ మరణానికి అది అతీతమయ్యా. అది స్వయం ప్రకాశం, అది స్వయం ప్రకాశము. దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే సుఖము, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే చావు లేని స్థితి, అతీతమయ్యా. అది ఆ 42 ఏళ్ళ నుంచి ఈ నేనే తలంపు వస్తాను. ఈ నేనే తలంపు నువ్వు జాగ్రత్త అవస్థలో ఉపసంహరించుకుంటే నువ్వు ఆ నిజమైన నేనులో ఇది ఐక్యమైపోయి అక్కడ కరిగిపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, నేను వేరు, నేననే తలంపు వేరు. ఈ ఆ నిజమైన దేనికి భయం రాదు, నిజమైన దేనికి భయం రాదు. అంటే ఈ నేనని తలంపుకి భయం వస్తుంది, ఇంకే భయం కూడా తలంపు ఉన్నది ఒకటే. ఆ ఒకడో నిన్ను మాయ మనరించి వచ్చేవారు ఎవరు ఉన్నది ఒకటే అయితే మాకు రాగద్వేషాలు వస్తున్నాయి, కోపాలు తాపాలు వస్తున్నాయి, ఇష్టాలు అయిష్టాలు వస్తున్నాయి, ఆశలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, పుట్టుకలు వస్తున్నాయి, చావులు వస్తున్నాయి, సంసారాలు వస్తున్నాయి, రాగద్వేషాలు వస్తున్నాయి, కామక్రోధాలు వస్తున్నాయి, ఇన్ని గొడవలు వచ్చి మాలో కలిసిపోతున్నాయి. ఇవన్నీ నీకు తెలియదంటే వారినా తెలుస్తుడా, ఇవన్నీ నీకు తెలియకుండా వచ్చేస్తున్నాయా, తెలిసిండి వస్తున్నాయా? నాకు రాగద్వేషాలు వస్తున్నాయి, వస్తున్నట్టు నీకేం తెలియదా? నీకు తెలియకుండా ఇవన్నీ వచ్చేస్తున్నాయా? నీకు తెలియకుండా ఇవన్నీ వచ్చేస్తున్నాయంటే నీ నన్నే అంత అమాయకుండా, ఇవన్నీ నీకు తెలుసు. ఇదంతా కూడా నీ మాయని తెలుస్తాను, ఇవన్నీ బయటకు పోతేనే కానీ నాకు జ్ఞానారాధన సంగతి కూడా తెలుస్తాను. లోపల ఏది ఉందో, లోపల మనకు పసర ఉందనుకోండి, అది బయటికి కక్కే వరకు మనకు కుదిరి ఉండదు. ఈ ఇష్టాలు అయిష్టాలు రాజదేశాలు ఈ బయటి సమాజంలోంచి లోకంలోంచి ప్రకృతిలోంచి ఏవైతే నాకు తెలియకుండా లోపలికి వెళ్ళిపోయినాయో, తెలిసి ఉండేవో తెలియకెళ్ళినాయో, మొత్తమే వెళ్ళిపోయినాయి లోపలికి, నేను కక్కితేనే కానీ నాకు జ్ఞానారాధన సంగతి తెలిసిపోయా అరుణాచలేశ్వరుడా? లోపలంతా బయటకు వస్తేనే కానీ నాకు జ్ఞానారాధన సంగతి నాకు తెలుసు, నాకు తెలుసు. అది కానీ ఒకటి, అది నీకు తెలియకుండా వచ్చేస్తున్నాయంట. నాకు ఎవరి మీద ద్వేషం వచ్చిందనుకో, నాకు ద్వేషం వచ్చినట్టు నీకు తెలియదంటావా? నీకు తెలియకుండా నాకు వచ్చేసిందంటే నేను నమ్మకానికి ఎంత అమాయకుండానుకుంటున్నావు? ఒకడో నిన్ను మాయ మొదలించి వచ్చి నిన్ను మా ఈ విషయాలకి, ఈ విషయాలకి రాగద్వేషాలకి నిన్ను మాయ చేసేదంత గొప్ప గొప్పతనం వీటికి ఏమైనా ఉన్నాయి? వీటికి నీకంటే గొప్పది కామక్రోధాల కానీ రాగద్వేషాలు కానీ ఇష్టాయిష్టాలు కానీ నీకంటే నిన్ను మాయ చేసేసి వచ్చేటంత గొప్ప శక్తి వీటికి ఏమైనా ఉందా? లేదు. అంటే నీకు తెలియకుండా వచ్చేస్తున్నాయి, నీకు తప్పించిపోయి వచ్చేస్తున్నాయి అంటే నేను నమ్మను. ఇవన్నీ నీకు తెలిసిందే వస్తున్నాయి, నీ ఎదుగుతుంటే వస్తున్నాయి. కానీ ఇదంతా ఏంటి, ఇది నీ మాయ, ఇదంతా ఏంటి నీ మాయ. అంటే ఈ కామక్రోధాలు రాగద్వేషాలు ఈ విషయాలు ఈ విషయ ప్రపంచం అంతా నీకు తెలియకుండా వస్తున్నాయంటే నేను నమ్మను. నీకు తెలిసిందే ఎన్నో వస్తున్నాయి, నీకు తెలియకుండా ఏం రావటం లేదు. ఇవన్నీ నిన్ను మాయ చేసేటంటే గొప్పవి కూడా కాదు. ఇప్పుడు నిన్ను మాయ చేసి వచ్చేస్తున్నాయంటే నిన్ను మాయ చేసి రావటం లేదు, నీ మాయ వాళ్ళు ఇవన్నీ వస్తున్నాయంటున్నారు అమ్మ మాస్టర్. ఈ రాగద్వేషాలు నిన్ను మాయ చేసి రావటం లేదు, నీ మాయ వాళ్ళకి సిద్ధమవుతున్నాయి. అయితే నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను, నీ గాలి నాకు అర్థమైంది. ఈ విషయాలు నిన్ను మాయ చేసి రావటం లేదు, నీ మాయ వాళ్ళు ఇవి వస్తున్నాయి. అంటే నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను కాబట్టి నీకు తెలుసుంది ఇవి వస్తున్నాయి కాబట్టి రాకుండా చూస్తే నీ పాదాలు దొరికితే, అంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లో పాదాలు గొప్పవి. ఇవి జ్ఞాపించుకోండి మీరు. శరీరం మనం అన్నింటికంటే పాదాలు తక్కువ అనుకుంటాం, కళ్ళు గొప్ప అనుకుంటాం. అర్థమవుతుంది? మనం దేవుడి దగ్గరికి వెళ్తాం అనుకోండి, పాదాలకే నమస్కారం పెడతాం. గురువు దగ్గరికి వెళ్తాం అనుకోండి, పాదాలకే నమస్కారం పెడతాం. అన్నిటికీ శరీరంలో మనకి చాలా అవయాలు ఉన్నాయి. ఇంకేంటంటే మన శరీరాన్ని మోసేదంటే పాదం, అలాగే మనం భరించేది కూడా భగవంతుడు. పాదానికి నువ్వు నమస్కారం పెడుతున్నావు, మూలానికి పెడుతున్నావు, అది మూలానికి సంకేతం. అక్కడ పాదం మూలానికి సంకేతం, కానీ మూలం ఎక్కడుందంటే హృదయంలోనే ఉంది. మూలం ఎక్కడుందంటే హృదయంలోనే ఉంది. అంటే నీ హృదయంలో చేరు. నిజమైన నేను ఎక్కడుందంటే నారాయణుడు ఎక్కడున్నాడంటే హృదయంలోనే ఉన్నాడు. మనస్సునండి, జీవుడనండి, అహంభావనండి, అహంకారండి, ఆ హృదయంలో తోడుకెళ్ళిపోయినా కానీ అది నశించదు. అది అది హృదయంలో తోడుకెళ్తే నువ్వు చేయవలసినటువంటి ప్రయత్నము సాధనది. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే నా ప్రయత్నము నా సాధన నా తెలివితే కట్టించు. ఇవన్నీ నేను తెలియకుండా రావాలని, నీకు తెలియకుండా వచ్చేస్తున్నాయి గొడవలు అంటే నేను నమ్మనం. నీకన్నీ తెలిసిండే వస్తున్నాయి, నీటిని ఈ విషయాలు నేను ఏం మాయ చేయలేవు. నీ మాయలు ఇవన్నీ సిద్ధమవుతున్నాయి నాకు. అంటే నీ పాదాలు నేను ఆశ్రయిస్తున్నాను, ఈ మాయలు నుంచి నన్ను తప్పిస్తే ఈ గొడవలు నేను బయటకు వస్తానని చెప్పటం మాట ఈ గొడవ అంట. ఒకడవో నిన్ను మాయ మండలించి వచ్చేవారు ఎవరు? వీళ్ళందరూ ఎవరి ఈ సంసారం ఏంటి, ఈ రాగద్వేషాలు ఏంటి, ఈ గొడవలు ఏంటి, ఈ గొప్పలేంటి, ఈ తెప్పలేంటి, ఈ మాయ గొడవలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది తెలియకుండా వచ్చేస్తున్నాయా, నీకంటే గొప్పయ్యి నా బుర్రలోకి వచ్చి గొడవలు నీకంటే గొప్పయ్యా, ఒకవేళ నువ్వు చెప్పిన అలా నమ్ముతానా, నీకంటే గొప్ప విషయాలు అన్నీ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇదంతా నీ మాయ, నువ్వు నీ మాయ వల్ల ఇవన్నీ వస్తున్నాయి కానీ నిన్ను మాయ చేసి రావటం లేదు, నీ మాయ అంచేత నీ పాదాలు ఆశ్రయిస్తాను, నీ మాయ తప్పించు, నీ మాయ గురించి బయటపడితే విషయాలు కూడా నన్ను వదిలేస్తాయి, విషయ చింత రక్కర్లేదు అంటే నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను, అంటే నీకు తెలియకుండా రావటం లేదు, నీ పాదాలను ఆశ్రయిస్తే ఈ గొడవలో నుంచి నన్ను రక్షిస్తే నేను ఒడ్డుకు వస్తాను అరుణాచలేశ్వరు. మాయ ఎవరికి భగవంతుడి, అయితే భగవంతుడి పాదాలను ఆశ్రయించిన వాడే మాయ గురించి బయటకు వస్తాడు. నేను రామకృష్ణ పరమహంస గారు ఉదాహరణ చెప్పారు, చేపలకి వలేస్తారు, మీరు ఇప్పుడు చెరువులోనే కాలవలో చూడండి వలేస్తాడు, అది ఎలా వల ఎలా విసురుతాడు, కానీ వల ఎవడేస్తున్నాడో వారి పాదాల దగ్గర చేపల మటుకి ఈ వలలో పడవచ్చు. అలాగే అదేవిధంగా భగవంతుడి పాదాలను ఆశ్రయించిన వాడు భగవంతుడి మాయలో పడ్డ సుమ అని రామకృష్ణుడు చెప్పాడు ఈ మాట. నువ్వు చనిపోయిన తర్వాత నేను పోతానని నువ్వు అనుకుంటున్నావు, ఎక్కడికి పోవు, నువ్వు ఉంటావు, నువ్వు పోయేవాడు కాదు, ఎప్పుడు ఉండే వస్తువే నువ్వు, ఆ దేహం పోయినప్పుడు నువ్వు పోతావు అని అనుకుంటున్నావు, ఇంకా తలంతది మరణం నిజం కాదు, చావు నిజం కాదు, ఒక తలంతే నీ భయం. మనం ఎంత చదువుకున్నా మన దగ్గర ఎంత ధనం ఉన్నా గురువు అనుగ్రహం లేకపోతే, ఈశ్వరానుగ్రహం లేకపోతే ఆ తలంపు నుంచి మనం విడుదల పొందాలనేది బాగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. నీకు ఎంత ధనం ఉన్నా, నీకు ఎంత చదువు ఉన్నా, లేకపోతే సోషల్ స్టేటస్ సాంఘిక స్థాయి ఎంత ఉన్నప్పటికీ గురువు అనుగ్రహం లేకుండా, ఆత్మానుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా, ఆ పురుషోత్తముడు యొక్క అనుగ్రహం లేకుండా అండి ఈ తలంపుల నుంచి విడుదల పొందడం, ఏదైనా ఒక తలంపు మిమ్మల్ని బాధపడుతుంది అనుకోండి, మీ ధనం మిమ్మల్ని రక్షించలేదు, మీ దగ్గర ఉన్న చదువు మిమ్మల్ని రక్షించలేదు, ఆ గురువు ఈశ్వరుడు పరమాత్మ వాడు ఆ తలంపు నుంచి మిమ్మల్ని విడుదల చేశారనుకోండి, మీకు శాంతిగా సుఖంగా ఉంటారు, ఆ తలంపుల నుంచి మీరు విడుదల పొందకపోతే మీకు మీ దుఃఖం వెంటాడుతూ ఉంటారు. ప్రతిదీ తలంపు ధూమపానంలోంచి మనం బయటపడాలన్నా లేకపోతే మద్యపానంలోంచి బయటపడాలన్నా ఏ చిక్కులోంచి బయటపడాలన్నా ఈశ్వర అనుగ్రహం ఉండాలి. ఆత్మని మాండుక్య మహర్షి ఏం చేశాడంటే నాలుగు భాగాలు చేశాడు, అది ఆత్మని వెలగొట్టాడని అర్థం కాదు, ఈ నాలుగు భాగాలు ఏంటంటే ఒకటి జాగ్రత్త అవస్థ అక్కడ కూడా ఆత్మ ఉంది, రెండు స్వప్నావస్థ అక్కడ కూడా ఆత్మ ఉంది, మూడు సుషుప్తి అంటే గాఢ నిద్ర అక్కడ కూడా ఆత్మ ఉంది, మూడు అవస్థలు మూడు స్థితులు, తర్వాత ఈ మూడు అవస్థల్లో కూడా సమానంగా ఉంది ఆత్మ దాని అమాత్ర అన్నారు. అమాత్ర అంటే దాని అర్థం ఏంటి, మనం చెప్పడానికి నోడి చోటు చెప్పడానికి వర్ణించడానికి జాగ్రత్త అవస్థ ఎలా ఉందో మనం చెప్పగలం, ఆ స్వప్న అవస్థ ఎలా ఉందో మనం చెప్పగలం, గాఢ నిద్ర ఎలా ఉందో మనం చెప్పగలం, ఈ మూడు అవస్థల్లోనే సమానంగా ఉన్న చైతన్యాన్ని ఆత్మను మనం చెప్పలేం, అది అమాత్ర అంటే మనం నోడితోటి వ్యక్తం చేయడానికి వీలు ఉంది కానీ అక్కడ ఉంది. ఒకటి నాలుగు అవస్థలు ఆత్మకి ఎన్ని అవస్థలు చెప్పాడు, నాలుగు అవస్థలు, ఒకటి జాగ్రత్త అవస్థ, రెండు స్వప్న అవస్థ, మూడు గాఢ నిద్ర సుషిప్త అవస్థ, నాలుగు తురియం అంటారు. తురియం అంటే డిఫరెంట్ స్టేట్ అని కాదు, ఈ మూడు అవస్థల్లోనే సమానంగా ఉంటుంది, ఈ మూడు అవస్థల్లో సమానంగా ఉన్న చైతన్యాన్ని ఎవడైతే అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడు తురియ స్థితిని పొందాడు అంటారు, అంటే బ్రాహ్మణ స్థితిని పొందాడు అంటారు, అది అమాత్రవయ్యా. అదేంటది అమాత్ర, దాన్ని ఎవడు నోడుచోటు వర్ణించి చెప్పలేడు అయ్యా, ఎవడు నోడుచోటు వర్ణించి చెప్పలేడు దాన్ని. ఎవరైనా భగవాన్ దగ్గరికి వెళ్ళి నాకు కోపం వస్తానంటారు అనుకోండి, నువ్వు ఉంటే కోపం వస్తుందా నువ్వు లేకుండా కోపం వస్తున్నా అని అడుగుతారని, అదే నేను ఉన్నానంటే నేను ఉన్నమన్నా కోపం వస్తుందని, ఆ కోపం వచ్చా ఆ నేనేవాడు, అదే మాయ, అదే తలంపు. నువ్వు ఆ తలంపు యొక్క మూలాన్ని పట్టుకునే వరకు నీకు ఈ కోపం ఆడదు, మధ్యన అడిగినట్టున్నా మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. గాఢనిద్రలో నీకు నేనే తలంపు లేదు, నేనే తలంపు పూర్తిగా అణిగిపోయింది, నేనే తలంపే కనుక మీరైతే గాఢనిద్రలో మీరు పోవాలి కానీ పోవడం లేదు. మనస్సు గాఢనిద్రలో చైతన్యం లేదు అణుగుతాను, నాశనం ఉంటున్నాయి కదా అణిగుంటాను, అనుకుంటాను కాబట్టి మనసు కల్పించిన విషయాలు కూడా మనం ఏ ఇబ్బంది పెట్టాం. మెరుకులో నీకు ఎరుకుంది సుఖం లేదు, గాఢ నిద్రలో నీకు సుఖం ఉంది ఎరుకు లేదు, గాఢ నిద్రలో ఉన్నది మెరుకులో లేదు, మెరుకులో ఉన్నది గాఢ నిద్రలో లేదు, ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి సుఖము శాంతి మెరుకులో ఉన్నటువంటి ఎరుక ఈ రెండు ఒకేసారి కనుక నీకు అనుభవంలోకి వస్తే అదే మోక్షం అని చెప్పారు మన పెద్దవాళ్ళు. నీకు అప్పుడు అన్లిమిటెడ్ పీస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, ఒక పరిమితి లేని సుఖం, అంటే నీకు నీ దేహంతో సంబంధం లేకుండా, విషయాలతో సంబంధం లేకుండా స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం నీకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా సంతోషం వస్తూ ఉంటుంది, అది ఆనందం కాదు, ఆ సంతోషం దేని ఆధారపడి ఉంటుంది, బయట ఉన్న మనుషుల మీదో, బయట ఉన్న పదార్థాల మీదో, బయట ఉన్న వ్యక్తుల మీదో, లేకపోతే మనకు బ్యాంకులో ఉన్న డబ్బు మీద చూసి మనకు సంతోషం వస్తుంది, మనకున్న పొలాన్ని చూసి సంతోషం వస్తుంది, లేదా మనకు బ్యాంకులో ఉన్న డబ్బును చూస్తే మనకు సంతోషం వస్తుంది, మీకు సమాజంలో ఏదైనా గౌరవం ఉందనుకోండి ఆ సమాజాన్ని చూసి సంతోషం వస్తుంది. భగవాన్ చెప్పారు ఈ సంతోషాలన్నీ ఎప్పటికైనా నీకు దుఃఖంగా మారిపోతాయన్నారు. అంటే బయట వ్యక్తుల వల్ల కానీ, బయట పదార్థాల వల్ల కానీ, బయట మనుషుల వల్ల కానీ మీకు ఏదైనా సంతోషం సప్లై అవుతుంటే తాత్కాలికంగా మీకు సంతోషంగా ఉండొచ్చు. ఈ సంతోషం భవిష్యత్తులో మీకు దుఃఖంగా పరిగణిస్తుంది. ఇంకా ఈ సంతోషం స్వతంత్రమైనది కాదు, అస్వతంత్రమైనది. కానీ మీ శరీరంతో సంబంధం లేకుండా, నీ ఇంద్రియాలతో సంబంధం లేకుండా, బయట ఉన్న వస్తువులతో కానీ వ్యక్తులతో సంబంధం లేకుండా మీకు ఇండిపెండెంట్ హ్యాపీనెస్, ఇండిపెండెంట్ పీస్ కానీ నీకు వస్తుంటే, అంటే స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం నీకు అందుతుంటే అది దుఃఖంగా మారదు. బయట వస్తువుల మీద ఆధారపడి వచ్చే ప్రతి సంతోషం కూడా పరిణామంలో నీకు దుఃఖంగా మారుతుంది. అంటే మనకు మనస్సు గాఢ నిద్రలో ఎక్కడ లయమవుతుంది? మనం గాఢ నిద్రలోకి వెళ్ళేప్పుడు మనస్సు చైతన్యం లయమవుతుంది, దాన్ని తెలియకుండా లయమవుతుంది. నువ్వు మెలకులో అంటే జాగ్రత్త అవస్థలో మెలకులో నువ్వు ప్రయత్నం చేసి నీకు తెలియకుండా గాఢ నిద్రలోకి లయమవుతుంది. నువ్వు మెలకులో ఉండగా, మెలకులో ఉండగా నువ్వు ప్రయత్నం చేసి సాధన చేసి ఈ మనస్సుని కనుక ఆత్మలో లయమయ్యేటట్టు కనుక చేయగలిగితే, ఆ చైతన్యంలో కనుక లయమయ్యేటట్టు చేయగలిగితే గాఢ నిద్రలో నీకు తెలియకుండా జరుగుతుంది. మెలకులో నువ్వు ప్రయత్నం చేసి, ఎఫర్ట్ చేసి, నువ్వు ప్రయత్నం చేసి సాధన చేసి దాన్ని హృదయంలో నిలపగలిగితే, హృదయంలో ఉంచగలిగితే, మనస్సుని హృదయంలో ఉంచగలిగితే అది హృదయంలో కరిగిపోతుంది. ఏది మనస్సు, అది నీ కడసారి జ్ఞానం. ఎన్ని శిక్షణ అనుకోకండి మీరు. భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ పుడతారు, పుట్టిన వాళ్ళందరూ చనిపోతారు. ఇప్పుడు నీకు ఈ రెండు ఆగుతాయని ఇక్కడ ప్రశ్న. ఎవరో ఇతరుల ఆయన అడిగి, భగవాన్ ఆయన ప్రశ్న అడిగి ఆయనే చెబుతున్నారు. చనిపోయిన వాళ్ళు పుడతారు, చనిపోవడం కూడా నిజం కాదు, పుట్టడం కూడా నిజం కాదు, పుట్టిన వాళ్ళు చనిపోతారు. పుట్టడం ఒక తలంపు, చనిపోవడం ఒక తలంపు. చనిపోయిన వాళ్ళు పుడతారు, పుట్టిన వాళ్ళు చనిపోతారు. ఎప్పుడు వరకు నీ ప్రవాహం నుంచి నువ్వు బయటకు రాలేవు? ఎప్పుడు వరకు రాలేవు అంటే, నీ హృదయంలో ఉన్న ఆనందము, నీ హృదయంలో ఉన్న శాంతి, నీ హృదయంలో ఉన్న సుఖము, నీకు అందుబాటు, నీ చేతికి అందే వరకు ఈ చక్రంలో నుంచి నువ్వు బయటకు రాలేవు. కోటి గ్రాములు ఎక్కినా ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు ఎన్నడూ ఈ చక్రం నుంచి బయటికి రాలేవు. నువ్వు చావంటే ఏం లేదు. ఇప్పుడు ఒక గది నుంచి ఇంకో గదిలో వెళితే మనకి ఎటువంటిదో, చనిపోయి పుట్టడం కూడా అటువంటిదే. మన ఇంట్లోనే ఒక గది నుంచి ఇంకో గదిలో వెళ్ళి ఎలాగో, ఒక దేహంలో చనిపోతాం, ఇంకో దేహంలో పుడతాం. చావంటే ఒక గది నుంచి ఇంకో గదిలో వెళ్తాం, కానీ అంతకంటే ఏం లేదు. అది తలంపే, ఇది తలంపే, నిజం కాదు. మనం ఎక్కడ ఉంది? చైతన్యంలో ఉంది, ఆత్మలో ఉంది. ఆ ఆత్మానందం నీకు చేతికి అందే వరకు, ఆత్మానందం నీకు చేతికి అందే వరకు, ఈ దేహం నేనే తలంపు నీకు ఎలా వస్తుందో, ఆత్మ నేనే, ఆ చావులేని వస్తువు నేనే తలంపు నీకు అనుభవంలోకి వచ్చే వరకు, దాని తాలూకు శాంతి, దాని తాలూకు సుఖము, దాని తాలూకు ఆనందము, స్వతంత్రమైనటువంటి శాంతి నీకు అనుభవంలోకి వచ్చే వరకు ఈ చక్రంలో నుంచి నువ్వు బయటకు వచ్చే సమస్య అనేది బయటకు రావు. ఎప్పటి వరకు రావు? నువ్వు ఆత్మానందంలోనే కలిగే వరకు నువ్వు రావు. ఇది చక్రంలోని బయటకు రావు. ఎందుకు రావు? ఆత్మానందంలోనికి కలిగే వరకు ఈ చిల్లర సుఖాలు, చిల్లర విషయాలు, చిల్లర గొడవలు మనసు కొడతా ఉంటుంది. నువ్వు దేహం లేకుండా చిల్లర గొడవలు ఎలా అనిపిస్తావు, చిల్లర విషయాలు ఎలా అనిపిస్తావు? ఇది మీరు సినిమా చూడాలనుకోండి, ఆ దేహం వచ్చిన తర్వాత మీరు దేహం ఉంటే సినిమా చూడగలరు, కానీ దేహం లేకుండా మీరు సినిమా చూడలేరు, అంతే కదా. కానీ మీకు జిన్ను తినాలనుకోండి, దేహం ఉంటే జిన్ను తింటారు, కానీ దేహం లేకుండా మీరు జిన్ను తినలేరు కదా. మీకు మీకు భోగం మీద అపేక్ష ఉన్నంత కాలం దేహం వస్తుంది. ఇంకా దేహం లేకుండా మీరు భోగం అనుభవించలేరు. ఇది ఇక్కడ చెప్పిన సిద్ధాంతం. దేహంతో ఇంద్రియములతో సంబంధం లేకుండా కనుక ఆత్మానందము, ఆ స్వతంత్రమైన ఆత్మానందం కనుక మీరు చేతికొస్తే అవి మీకు దేహంతో పని ఉండదు, కాబట్టి దేహం రాదు. మనకు దేహాలతో పని ఉన్నంత కాలం దేహాలు వస్తాయి, దేహంతో పని లేనప్పుడు దేహం రాదు. మన సంతోషం కోసం ఇతర విషయాల మీద ఆధారపడతాం అనుకోండి, అనుకోండి తప్పనిసరిగా దేహం వస్తుంది. కానీ ఆత్మానందం నీకు దొరికిందనుకో, నీకు దేహం రాదు. ఏం చెప్పేదేహం రాదు, ఆత్మకి దేహం అక్కర్లేదు. ఇప్పుడు నీకు మనస్సు ఉన్నంత కాలం ప్రపంచం కావాలి, దేవుడు కూడా కావాలి. ఏం చేయలేదు, మనస్సుంటే దేహం వస్తుంది, దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వచ్చాక దేవుడు వస్తాడు. సర్వసారి మీరు వ్రతాలు చేస్తారు, పుణ్యాలు చేస్తున్నారు కదా, మరి మీ పుణ్యాలు చేసినందుకు ఫలితం ఒకటి ఉండాలి కదా, ఫలితం ఇవ్వాలి కదవడం. ఆ ఫలితం ఇచ్చేవాడికే మనం దేవుడని పేరు పెట్టాం. ఏదైనా చెడ్డ పని చేసినా చెడ్డ ఫలితం వస్తుంది, ఆ మంచి పని చేసినా మంచి ఫలితం వస్తుంది. ఇది క్రమంలో వస్తుంది, పరిణామంలో వస్తుంది. ఒకసారి వచ్చేది ఇది పరిణామంలో వస్తుంది. అది నీకు ఇవ్వటానికి ఒక దేవుడు ఉండాలి. అది నీకు అది ఇవ్వటానికి అదే కర్తురాజ్యయ ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తగ్గడం. నీకు అది ఇవ్వటానికి ఒక కర్త ఉండాలి. నువ్వు చేసిన మంచికి మంచి ఫలితం, నువ్వు చేసిన చెడు పనికి చెడు ఫలితం ఇవ్వటానికి ఒకటి ఉండాలి, ఒక కర్త ఉండాలి. అంటే నీ మనస్సు నుంచి దేహం నిజమే, లోకం నిజమే, దేవుడు కూడా నిజమే. అయితే నువ్వు ఏదైనా పూజ చేస్తావు, పూజ ఎందుకు చేస్తావు? నువ్వు ఫలితం కోసం చేస్తావు. దేహం నేనైనా బుద్ధితో నువ్వు పూజ చేస్తావు, అంతే కదండి. నువ్వు జపం చేసినా దేహం నేనైనా బుద్ధితో నువ్వు చేస్తావు. అంటే నువ్వు ఏ బుద్ధితో అయితే చేసావో దానికి తగినటువంటి ఫలితం ఇవ్వడానికి కర్త ఒకటి ఉండాలి. వాడిని మనం భగవంతుడని ఈశ్వరుడని పేరు పెట్టాం వాడికి. కొంతమంది ఎవరికి కనపడకూడదు, దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఎవరికి కనపడకూడదు అనుకోవడం కూడా భయమే కారణం. అది వాళ్ళకి దూరంగా ఉండాలి వీళ్ళకి దూరం ఉండాలని అనుకుంటున్నామంటే ఒక రకంగా నీకు తెలియకుండా నీ భయం కారణం అది. కొంతమందికి ఒకసారి నలుగురిలో కూర్చోడం మామూలుగానే ఉంటారు, ఒంటికి వెళ్ళి మీద జపం చేసుకుంటాం ఒంటికి వెళ్ళి కూర్చుంటారు, లేని పోయిన గొడవలు ఉన్నప్పుడు సిద్ధం అవుతాయి. ఇదో ప్రమాదం. మీకు ఒకసారి సత్సంగంలో కూర్చున్నారు అనుకో నలుగురిలోనే మీరు బాగానే ఉంటారు. ఒకసారి ఎలక్కలే మీరు జపం చేసుకోవడం వెళ్ళిపోతున్నా, మీరు తలుపు లోపల పెట్టేసుకుని మీరు తలుపు ఎంత మూసేసుకుంటారు కానీ మనసు ఎక్కడ మూసుకుంటారు? అయితే తలుపు ఎంత మూసుకోవడం తేలికే, తలుపు మూసుకోవడం తేలిక కాదు కదా. మనసు మూసుకోవడం కష్టం కదా. అంటే మీరు తలుపు మూసేసుకుంటారు లోపలికి వెళ్ళి మనసు మూసేది. నలుగురిలో కూర్చున్నప్పుడు ఉన్న శాంతి కూడా మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒకసారి రాదు మీకు. ఏం చేద్దాం, ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏమొస్తాయంటే మీకు ఇష్టమైన గొడవలన్నీ వచ్చేస్తాయి లోపల, మీ లోపల గొడవలన్నీ వచ్చేస్తాయి. కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒకటి లాభం ఏంటంటే మనలో ఏముందో మనకు తెలుస్తూ ఉంటుంది. మనలో ఏముందో మనకు తెలియకుండా బయటకు పోవు. ముందు మనకు తెలియాలి అది రాజ్యాంగం. అది రాజ్యాంగం అంటే మన ఇండియా రాజ్యాంగం కాదు, దేవుని రాజ్యాంగం. అది మన లోపల ఉన్నది ఏదో మనకి బయటకు పోవాలంటే మనకు తెలియకుండా బయటకు పోదు. అది చట్టం, అది డివైన్ కాన్స్టిట్యూషన్. అది అంటే మనకు లోపల ఉన్నది బయటకు పోవాలంటే మనకు తెలియాలి. మనకి తెలిసాక అది బయటకు పోతుంది. మొత్తం మీద నీకు లోపల ఉన్నది బయటకు రాకుండా నీకు జ్ఞానం కలగదు. అది ఇక్కడ చెప్పి సిద్ధాంతం. లోపల ఉన్న ప్రసన్నం కట్టే వరకు నీకు ఆరోగ్యం కలగదు. ఆహార విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటి, ఆహార విషయంలో మనం జాగ్రత్తగా సాధన చేయడం. మీ ఇంటికాడ కూరల్లో కూడా ఉప్పు ఒకటి కారం ఒకటి తగ్గించుకోవాలి. నూటికి 80 రోగాలకు ఉప్పు కారణం అని చెప్తారు. కారం ఒకటి ఉప్పు ఒకటి తగ్గించుకోవాలి. తగ్గించుకుని తినాలి. ఆహార విషయంలో జాగ్రత్తగా లేకపోతే మీరు సాధన చేసిన పెద్ద ప్రయోజనం ఉండదు. బహు జాగ్రత్తగా ఉండాలి ఆహారం. తగు మాత్రమే దేహానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటూ ఉండాలి. అంటే దేహం చెబుతుంది ఆహారం సరిపోతుందని చెప్పినప్పుడు మానేయాలి. తర్వాత ఆహార విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మీరు సాధన చాలా మటుకు మీకు సక్సెస్ అవుతారు. ఇది మనస్సు ఆహారంలోంచి తయారవుతుంది. అంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మన శరీరం మనల్ని బాధ పెట్టడం మానేస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే మనకు శరీరం ఉందన్న సంగతి కూడా మనకు తెలియదు. మీకు సహజమైన శాంతి దొరికిందనుకో, సహజమైన సుఖం దొరికిందనుకో, నువ్వు లక్ష్మణిలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటావు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలా ఉంటావు. అయితే మీరు కాలాన్ని పాడు చేసుకోకండి. అనవసరంగా మీరు కాలాన్ని పాడు చేసుకోకండి. సాధన మీరు చదువుకుంటే అధ్యయనం చేసుకోండి, లేదా ధ్యానం చేసుకోండి, లేదా ఏదైనా మంచి పుస్తకం చదువుకోవచ్చు. అంతేకాని టైం మటుకు మీరు వేస్ట్ చేసుకోవద్దు, మీరు కాలాన్ని పాడు చేసుకోవద్దు. మీరు ఏం చేస్తున్నారు, చాలామంది టైం పాడు చేసుకుంటున్నారు. నాకు ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చాక ఇంగ్లాండ్ గురువు అనిపించింది. వాళ్ళు ఏం టైం పాడు చేసుకోరు, ఎప్పుడు ఏ పని చేసుకోరు, ఆ పని చేసుకుంటారు. కాలాన్ని పాడు చేసుకోరు. మనం ఎక్కువ కాలాన్ని పాడు చేసుకుంటాం. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. అదే కాదు, శరీరము నేను అని మనం అందరం అనుకుంటున్నాం. అలా అనుకుంటున్నాం కాబట్టి ఒక కర్త కూడా ఒకడు ఉన్నాడు అయ్యా నీకు వడ్డించేవాడు. శరీరము నేను నువ్వు అనుకుంటున్నావు లేదా? అనుకుంటున్నావు. నువ్వు అనుకుని ఏ పనైనా చేస్తున్నావు కాబట్టి, శరీర భావంతో నువ్వు ఏ పని చేస్తున్నావు కాబట్టి, నీకు వడ్డించేవాడు ఒకడు ఉండాలి కాబట్టి వాడికే కర్తని పెట్టారు, వాడికే దేవుడని పేరు పెట్టారు అయ్యా. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నిజమైన నేను ఎప్పుడు ఒక రకంగా ఉంటున్నది నిజం కాబట్టి. నేనే తలంపు నిజం కాదు. ఇప్పుడు మనకి ఏది వ్యక్తం అవుతుంది? నేననే తలంపు మనకు వ్యక్తం అవుతుంది. అది నిజం కాదు, అది సహజమైంది కాదు. అది అసహజమైంది కాబట్టి రోజుకు 10 రకాలుగా మన మనసు మనం చూసుకుంటే తెలుస్తుంది కదా. రోజుకు 10 రకాలుగా ఉంటాం మనం. ఎవరైనా మనుషులు వచ్చి మనం చిరాగ్గా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, మామూలుగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. అంటే రోజుకు 10 రకాలుగా మారేది ఎవరు? నేననే తలంపే. ఇంకా ఎలా మారుతాం చెప్పండి, అది నిజం కాదు కాబట్టి. ఆత్మని నేననే తలుస్తున్నప్పుడు ఒక కర్త అంటూ ఉండడు. అంటే నీకు ఆత్మభావన వచ్చినప్పుడు, ఆత్మానందం నీకు తెలిసినప్పుడు, నీకు ప్రత్యేకంగా నీకు వీడిగా ప్రపంచం ఉందని, ఎక్కడో దేవుడు ఉన్నాడని ఆ భేద బుద్ధి భిన్న భావన అంతా పోతుంది. ఆనందమే ఆనందం, శాంతే శాంతి, సుఖమే సుఖము. ఇంకా ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతావు కానీ ఇంకా ప్రపంచం ఉంది, మన దేహం ఉంది, దేహం బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడు అనేటువంటి భావనే నీకుండదు. ఆ భేద బుద్ధే నీకుండదు. అహంభావన వేరు భావన తీసుకొస్తుంది. ఆ వేరు భావన మూలంతో సహా నశించే వరకు నీకు అఖండ భావన రాదు. ఈ ఖండ భావన నశించే వరకు నీకు అఖండ భావన రాదు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఉదాహరణ అరుణాచలంలో ఉన్నప్పుడు ఒక రకంగానే, ఇక్కడ జిన్నూరులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం అనుకోండి. అది దేహభావనే. అకారం ఒకారం మకారం. బయట ఉన్నగడ అకారం, లోపల ఉన్నగడ ఒకారం, అగ్గాడ నిద్ర మకారం. అకారం ఒకారం మకారం ఎన్ని వస్తువులు ఎవరున్నారు? చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఓంకారం. ఈ మనసులో ఉన్న విషయాలన్నీ లోపల ఉన్న గొడవలు, బయట ఉన్న గొడవ స్థూల దృష్టి, గాఢ నిద్రలో కూడా కారణ శరీరం ఉంది, అజ్ఞానం ఉంది, అది మకారం, అకారం, ఉకారం, మకారం, తర్వాత ఇవన్నీ మూడు మాత్రలు అయిన తర్వాత నాలుగో మాత్ర ఉంటుంది, నాలుగో భాగం. అది ఆత్మ, అది తురియ స్థితి, అదే చైతన్యం, అదే ఆనందం, అదే శాంతి, అదే అమృత స్థితి. లోకం ఎక్కడి నుంచి వచ్చిందండి? చైతన్యంలోంచి వచ్చింది. నీకు నేనే తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యంలోంచి వచ్చింది. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చైతన్యం లేకుండా దేవుడు లేడు, ఆయన చైతన్యంలోంచి వచ్చాడు. నువ్వు అన్నింటికి ఆధారం ఉన్న చైతన్యంలో కలిసిపోతే ఈ దేహం గొడవలు, లోకం గొడవలు, దేవుడి గొడవలు అన్నీ అణిగిపోతాయోయ్యా. నువ్వు ఎప్పుడైతే చైతన్యంలో ఐక్యమయ్యావు, నాకంటే దేవుడు వేరేగా ఉన్నాడు, నా భిన్న భావన కూడా నీకు పోతుంది. దేహం ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యంలోంచి వచ్చింది. నేనే తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యంలోంచి వచ్చింది. లోకం ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యంలోంచి వచ్చింది. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చైతన్యంలోంచి వచ్చింది. నువ్వు చైతన్యంలో ఐక్యమయ్యేవనుకో, ఆ చైతన్య స్రవంతిలో, చైతన్య ప్రవాహంలో నువ్వు ఐక్యమైపోయేవనుకో, ఈ ప్రపంచము అణిగిపోతుంది, దేవుడు అణిగిపోతాడు, నేనే తలంపు అణిగిపోతుంది, అన్నీ అణిగిపోతాయా. అప్పుడు నువ్వు నీకు బంధం లేదు, అప్పుడు నీ శరీరంలోకి రావాల్సిన ఆ పని లేదు, నీ గొల్లలోకి రావాల్సిన పని లేదు. అంటే హృదయం అనే గుహలో చేరుకునే వరకు దేహం అనే గోళలోకి రావాలి. మరణం లేని స్థితి ఎప్పుడు వస్తుందంటే ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే పుట్టి వస్తుందో, నేననే బుద్ధి నీకు ఎక్కడి నుంచి అయితే పుట్టి వస్తుందో అక్కడికి వెళ్ళి ఇది అణిగితే, అణిగి మూలంలో నశిస్తే, దాని మూలంలో అది నశిస్తే అప్పుడు నీకు వేరే బుద్ధి నశిస్తుంది. ఏ బుద్ధి అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ నేననే తలంపు సెపరేట్ అయ్యి, ఈ ఇండివిజువల్ అయ్యి, ఈ ఫాల్స్ అయ్యి, ఆర్టిఫిషియల్ అయ్యి ఎప్పుడైతే నశించిందో, అప్పుడు నువ్వు చైతన్య స్రవంతిలో ఐక్యమవుతావు. అప్పుడు అది కడసార స్థితి, అది చివర స్థితి, అది పరమస్థితి. నువ్వు ఎప్పుడైనా దుఃఖం వస్తావనుకోండి, మాట వరుసుకోండి, తలంపు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, కానీ తలంపు లేకుండా దుఃఖం ఉండదు, జ్ఞాపకం పెట్టుకోండి. నీకు ఎవరికైనా దుఃఖం వస్తావనుకోండి, తలంపు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, తలంపు రాకపోతే దుఃఖం రాదు. అంటే తలంపు నుంచి నీ విడుదల పొందాలనుకోండి, దుఃఖం నుంచి కూడా బయటకు వచ్చేయచ్చు. జ్ఞానికి చావు లేదు, ఇక్కడ భగవాన్ చెప్తున్నారు జ్ఞానికి చావు లేదు. ఇంకేదో అతను ముందే చనిపోయాడు కాబట్టి. జ్ఞానికి ఎందుకు చావు లేదంటే శరీరం ఉండగానే అతను చనిపోయాడు కాబట్టి. జ్ఞానికి ఎందుకు చావు లేదంటే శరీరం ఉండగానే ఆ చావు లేని వస్తువులు ఐక్యమయ్యాడు కాబట్టి జ్ఞానికి చావు లేదు. అంటే అజ్ఞానం ఏమనుకుంటాడంటే శరీరం పోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడు, జ్ఞాని శరీరం పోతున్నప్పుడు నేను పోతానని అనుకోడు. ఎంచేటంటే చావు లేని స్థితి అతను రాలేకపోవడం ఉంది, అది శరీరం పోతున్నప్పుడు నేను పోతానని అనుకోడు కాబట్టి జ్ఞానికి చావు లేదు. జ్ఞానికి చావు లేదు, నేను చనిపోతున్నాననే తలంపు జ్ఞానికి రాదు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మరణించే టైంలో దేవుడిని తలపెట్టుకుంటే సరిపోతున్నాను అనుకుంటాం, అలా రాదు. అతను జీవిత కాలంలో జీవితం పొడుగునా, జీవితం పొడుగునా దేనికోసమైతే మనం జీవిస్తున్నాము, దేనైతే నిరంతరం తలపెట్టుకుంటున్నాము, దేనికోసం అయితే బతుకుతున్నాము, దేనికో దేనైతే మన హృదయంలో నిలబెట్టుకుంటున్నాము, ఏదైతే మనకి ఇష్టము, ఏదైతే నిరంతరం హృదయపూర్వకంగా ఏ వస్తువును అయితే ప్రేమిస్తున్నాము, ఏ వస్తువును అయితే ఆరాధిస్తున్నాము, ఏ వస్తువును తెలుసుకోవడం కోసం జీవిస్తున్నాము, మృత్యు సమయంలో అదే తలంపు వస్తున్నాయా నీకు? జీవితం పొడుగునా నువ్వు అలవాటు చేసింది, జీవితం పొడుగునా నువ్వు ప్రాక్టీస్ చేసింది, జీవితం పొడుగునా నువ్వు అభ్యాసం చేసింది మరణించే టైంలో వస్తున్నా, కానీ జీవితం పొడుగున ఔదాభ్యాసం చేసి మరణించే టైంలో నీకు ఈశ్వర స్మరణ రమ్మంటే రాదు. నువ్వు దేనికోసం అయితే జీవిస్తున్నావు, నీ హృదయం కూడా అన్నిటికంటే ఏదైతే బాగా ఇష్టమో దానికి సంబంధించిన తలంపే నీకు మరణ టైం మరణకాలంలో వస్తున్నాయి. కానీ నువ్వు జీవితం పొడిగినా ఏ ఒక మామూలు భౌతిక విషయాల కోసం నువ్వు జీవించి మరణించే టైంలో భగవంతుడికి సంబంధించిన స్మరణ నాకు రావాలంటే నీకు రాదు, ఇప్పుడు మనకు కూడా రాదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఇప్పుడు మరణం వచ్చింది అనుకోండి, 5 నిమిషాల్లో మనకు మరణం వచ్చింది అనుకోండి, మరణం ఎప్పుడు వస్తుందో చెప్పడం మనం నోటీస్ ఇచ్చి రాదు. ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు వచ్చినా మనం రెడీగా ఉండాలి. ఆ మరణం వచ్చినప్పుడు మనకి ఆ చివరి శ్వాస పోయినప్పుడు, ఆ ముక్కులో ఉన్న గాలి చివరి శ్వాస పోయినప్పుడు మనకి ఏ తలంపు వస్తుందంటే మన హృదయంలో అన్నిటికంటే ఏ తలంపు అయితే ఇష్టమో ఆ తలంపు మన సహస్రారంలోకి వస్తుంది. ఆ తలంపును పట్టుకుని జీవుడు ప్రయాణం చేస్తాడు. జీవుడికి పోకండి, జీవుడికి రాకండి, ఆత్మకి పోకలేదు, ఆత్మకి రాకలేదు. జీవుడికి గోయింగ్ ఉంది, జీవుడికి కమింగ్ ఉంది, ఆత్మకి రాకలేదు, పోకలేదు. అయితే అది లేని చోటంటూ లేదు, అది లేని చోటంటూ లేదు, ఆత్మ లేని చోటంటూ లేదు, అది అంచనా ఉంది, అది అంచనా దానికి విడికి లేదు, దానికి విడికి లేదు. అంటే మనకు పునర్జన్మ ఎలా నిర్ణయిస్తారంటే, మనకు పునర్జన్మ ఎలా వస్తుందంటే మరణించే టైంలో ఏ తలంపునైతే మన జీవుడు పట్టుకున్నాడో, ఏ ఇష్టానైతే మన జీవుడు పట్టుకున్నాడో ఆ తలంపును బట్టి మనకు పునర్జన్మ నిర్ధారణ అవుతుంది. అయితే నువ్వు అనుకున్నది రాదు, ఒక భగవాన్ చెప్పే సిద్ధాంతం ఏంటంటే నువ్వు అనుకున్నది రాదు, నువ్వు అనుకున్నది రాదు, నువ్వు అనుకున్నది రాదు. మరి ఏది వస్తుంది అంటే ఉన్నది వస్తున్నాను, నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మరణించే టైంలో నువ్వు అనుకున్నది మటుకు రాదు, నీ హృదయంలో ఉన్నదేదో అది వస్తుంది. మనం బీరకాయ కూర తిన్నాం అనుకోండి, పొట్లకాయ కూర కప్పు రాదు, నెట్టింటే అదే కప్పులోకి వస్తుంది. అదే చనిపోయేప్పుడు నీ హృదయంలో ఏముంది అదే నీ బ్రెయిన్లో నీ సంస్కారంలోకి వస్తుంది, కానీ నీ హృదయంలో ఏంటి బట్టి నీకు రాదు. నీ మరణించే టైంలో నీ హృదయంలో ఏదుంటే అదే వస్తుంది, కానీ అనుకున్నది రాదు. నువ్వు అనుకున్నది రాదు, ఉన్నది వస్తుంది. అది ఇక్కడ రమ సిద్ధాంతం. భక్తులు భగవంతుని తలపెట్టుకుంటాడు అట్టి చనిపోయేటప్పుడు. నిజంగా భక్తులు అనుకోండి వాడు భగవంతుని తలపెట్టుకుంటాడు అట్టి, ఏదో మంచి జన్మ రావాలని అనుకోవటం. ప్రాపంచిక మానవుడు ప్రాపంచిక విషయాలను తలపెట్టుకుంటాడు. నీ పదం అంటే బాగా ఇష్టం అనుకోండి, మళ్ళీ జన్మలో ఏదో మంచి పదం రావాలని కోరుకుంటారు. ఇదే కదండి, నీకు ఏది ఇష్టమైతే మంచి జన్మ మళ్ళీ జన్మలో అది కావాలి, అది కావాలనుకుంటారు. ఈ మధ్యన ఎవరో చెప్పారు, మంచి బట్టలు కట్టుకోవడం చూస్తే ఆయన కళానికి ఇస్తున్నట్టు వచ్చే జన్మలో అటువంటి బట్టలు మనం కట్టుకోవాలని. పాప ఎవరైనా మంచి మంచి బట్టలు చూపుకుంటే అంటే ఆయన కనిపిస్తున్నట్టు ఈ జన్మలో మనం అటువంటి బట్టలు కట్టుకోలేము, వచ్చే జన్మలో ఆయన అటువంటి బట్టలు కట్టుకోవాలని ఆయన కనిపిస్తాయి. భౌతిక మానవుడికి భౌతిక సంబంధించిన విషయాలు వస్తాయి, భక్తుడికి ఏమైనా రాముడు కృష్ణుడు శివుడు వాడు భగవంతుడికి సంబంధించిన విషయాలు వాడికి వస్తాయే, జ్ఞానికి ఆ గొడవ లేదు ఈ గొడవ లేదు అంటున్నారు భగవాన్. భక్తుడికి ఏమో దేవుడి గురించి గొడవ వస్తుంది, ఏదో ఆ దేవుడేనో వైకుంఠమనో కైలాసమనో ఆ గొడవ వస్తుంది భక్తుడికి. ఇంకా లౌకిక లోకానికి సంబంధించిన మనుషులకి లోకానికి సంబంధించిన తలపులు వస్తాయి, భక్తుడికి ఏ దేని సంబంధాలు వస్తాయి భగవంతుడికి సంబంధించిన తలంపులు వస్తాయి. కానీ అది బంగారు సంఖ్యలు అయితే ఎనభై సంఖ్యలు అనుకున్న ఈ సంఖ్యలు ఈ సంఖ్యలు, కానీ ఏ తలంపులు రాని వాడు ఒక జ్ఞాని మాత్రమే. ఏం చేశారు ఆ దేహానికి చావు రాకముందే జ్ఞానాజ్ఞంలో జీవలక్షణాలు అన్నీ పోయి అంటే అలవాట్ల యొక్క వేగం, తలంపుల యొక్క వేగం, ఆ సంస్కారాల యొక్క వేగం, పూర్వజన్మల యొక్క అలవాట్ల యొక్క వేగం, తలంపుల యొక్క వేగం, సంస్కారాల యొక్క వేగం, ఆ వాసన యొక్క వేగం ఎప్పుడైతే పూర్తిగా నశించిందో ఆ నశిస్తేనే కానీ వాడు జ్ఞానం అవ్వలేదు. వాసన నశించకుండా జ్ఞానం అవ్వలేదు. ఒకవేళ వాసన నశించకుండా మీకు ఏదైనా కొంచెం ఆత్మకు సంబంధించిన అనుభవం కొంత వచ్చినా అది నిలబడదు. మీరు ఆత్మ గురించి బాగా సేవనం చేస్తారనుకోండి, బాగా మననం చేస్తారనుకోండి, కొంత ఆత్మానుభవం కొంత రావచ్చు. మీరు కిటికీలోంచి రోడ్డు మీద మనుషులను చూస్తున్నట్టు, కానీ నీకు ఆ వాసన క్షయం పూర్తయ్యే వరకు, ఆ వాసన వేరుతో సహా వాసన నశించే వరకు నీకు ఆత్మజ్ఞానం కలిగినది నిలబడదు. ఇదే రమణ మహర్షి గారిని అడిగారు, అందరి హృదయాల్లో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు కదా, నా హృదయం అలాగే నా హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు కదా, మరి నాకెందుకు దేవుడు తెలియటం లేదని. నీ అలవాట్ల యొక్క వేగం వల్ల, నీ తలంపుల యొక్క వేగం వల్ల, నీ రాగద్వేషాల వేగం వల్ల తెలియటం లేదు, కానీ దేవుడు లేకపోవటం వల్ల తెలియకపోవటం కాదు. కొంతమంది చూడండి, ఏ సంఘటన జరిగినా నిర్వీకారంగా ఉంటారు, వాళ్ళకి వికారం ఉండదు. కొంతమంది మనుషులు లోతుగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. వాళ్ళకి దుఃఖానికి సంబంధించిన వార్త చెప్పినా, సంతోషానికి సంబంధించిన వార్త చెప్పినా వాళ్ళ ముఖంలో మనకి ఏం తేడా కనపడదు. చాలా లోతుగా ఉంటారు, చాలా గంభీరంగా ఉంటారు, చాలా ఉదాత్తంగా ఉంటారు, ఉన్నతంగా ఉంటారు, చాలా ఉదాత్త స్థితి ఉన్నత స్థితిలో ఉంటారు, గంభీరంగా ఉంటారు, చాలా మెజెస్టిక్గా ఉంటారు కొంతమంది. కానీ మనకి ఏ వార్త చెప్పినా వాళ్ళు చెల్లించరు, ఏ వార్త చెప్పినా వాళ్ళు చెల్లించరు, వాళ్ళకి జ్ఞానం వస్తుంది. అంటే జ్ఞానానికి లోపల ప్రిపరేషన్ ఉందని అర్థం. వాళ్ళకి భగవాన్ చెప్తూ ఉండరు, నీ అహంభావాన్ని ఎలాగ తిట్టుకోలేవు, పోనీ ఇతరులైనా తిట్టను జ్ఞానం. నీ అహంభావాన్ని నువ్వు ఎలాగ తిట్టలేవు, నీ అహంభావాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏదైతే నువ్వు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, అహంభావాన్ని ఇతరులు తిడుతున్నారు. ఒక రకంగా నీకు తెలియకుండా వాళ్ళు నీకు సహకారం చేస్తున్నారు అన్నాడు. ఆ విషయం నీ బ్రెయిన్కి అందరూ పోవచ్చు. దేవుడికి నిజమైన పేరుంది, మనం దేవుడు అంటే రాముడు అనుకుంటాం, ఆ ముస్లింస్ ఏమో రహీం అనుకుంటారు, క్రైస్తవులు క్రీస్తు అనుకుంటారు, యెహోవా అనుకుంటారు. ఇవన్నీ మనం పెట్టుకున్న పేరు దేవుడికి. దేవుడికి నిజమైన పేరు ఏంటంటే నేను ఉన్నాను. దేవుడికి నిజమైన పేరు ఏంటి? నేను ఉన్నాను. దేవుడు అంటే ఎప్పుడు ఉండే వస్తువే దేవుడు. ఎప్పుడు కాలంతో సంబంధం లేకుండా, ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా ఎప్పుడు నిరంతరం ఉండే వస్తువునే మనం ఏమంటాం? దేవుడు అని అంటాం. ఇప్పుడు మనకు ఉండాలందా చనిపోవాలందా? మనకు ఎప్పుడు ఉండాలనే ఉంది, చనిపోవాలని లేదు, అదే దేవుడు. అయితే ఆ ఉండే ఎప్పుడు ఉండే వస్తువు మనకు అనుభవం లేదు, అదే మనం అయి ఉన్నాం. అంచేది మనకు ఉండాలనిపిస్తాం. బాగా పట్టుకోండి ఈ విషయాన్ని. ఎప్పుడు ఉండే వస్తువు, చావుడైన వస్తువు హృదయంలో ఉందో మనకి, అదే మనం అయి ఉన్నాం. అది మనకు తెలియకపోయినా అదే మనం అయి ఉన్నాం. అంచేది మనకు ఎప్పుడు ఉండాలని, చనిపోవాలని ఎవరికి లేదు, ఉండాలనే ఉంది. ఆ వస్తువు నీకు తెలిసినప్పుడు నీకు ఎప్పుడు ఉంటావు అనే సంగతి నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు మరణం అంటే భయం పోతుంది. అంటే నీకు మరణం అంటే భయం ఎందుకు వస్తుందంటే, దేహం చనిపోయిన తర్వాత నువ్వు ఉండవు అని అనుకోవటం వల్ల ఆ తలంపులో నీకు భయం వస్తుంది. దేహం మరణించిన తర్వాత కూడా నువ్వు ఉంటావన్న సంగతి నీకు స్పష్టంగా తెలిస్తే నీ మరణానికి సంబంధించిన భయం నశిస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మనస్సే నువ్వు అనుకుంటున్నావు, కానీ మనస్సు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు, దాన్ని పెట్టుకో. దేహమే నువ్వు అనుకుంటున్నావు, దేవుడు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు, దాన్ని పెట్టుకో. ఇప్పుడు దుఃఖం అంటే ఎక్కడ ఉంది? మనసులో ఉంది. దుఃఖం ఎక్కడుంది? మనసులో ఉంది. మనసు పోయిందనుకున్న దుఃఖం కూడా అనిపోతుంది. మనసు ఉన్నవాడికి దుఃఖం, కానీ మనసు లేని వాడికి దుఃఖం లేదు. మనస్సు అనేది తెరచెగిపోయింది అనుకుని వాడికి దుఃఖం లేదు. మనస్సును వాడుకుంటున్నావు, మనస్సును కానీ మనస్సు అణిగిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటున్నావు, అది నీకు జరుగుతుండేది. గాఢ నిద్రలో నీకు మనస్సు లేదు, అక్కడ ఉన్నావు. గాఢ నిద్రలో నీ దేహానికి సంబంధించిన తలంపులు లేవు, అక్కడ ఉన్నావు. దేహం లేకుండా, మనస్సు లేకుండా, లోకం లేకుండా, దేవుడికి సంబంధించిన భావన లేకుండా నువ్వు అక్కడ ఉన్నావు. దాన్ని పట్టుకో, దాన్ని పట్టుకుంటే నీకు అన్నీ తెలుస్తాయి. ఏది తెలుసుకున్నాక అన్నీ తెలుస్తాయో దాన్ని తెలుసుకోవాలి. ఏది తెలిసాక నీకు అన్నీ తెలుస్తాయో దాన్ని తెలుసుకో. మానవుడికి అశాంతికి కారణం, దుఃఖానికి కారణం బయట లేదు, లోపలే ఉంది. అది ఎలా ఉంది? అహంభావన రూపంలో ఉంది, మనోరూపంలో ఉంది. మానవుడికి దుఃఖానికి కారణం అసలు బయట లేదు. దుఃఖం మీకు మీలో కొంతమంది కోట్లాది రూపాయలు డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మరి మీకు దుఃఖం ఎందుకు వస్తుంది? మీలో కోట్లాది రూపాయలు డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, మరి మీకు దుఃఖం ఎందుకు వస్తుంది? దుఃఖం ఎందుకు వస్తుంది మీకు? దుఃఖం ఎక్కడుంది? లోపల ఉంది. ఎలా ఉంది? మనస్సు రూపంలో ఉంది, అహంభావన రూపంలో ఉంది, అజ్ఞాన రూపంలో ఉంది. దుఃఖానికి కారణం బయట లేదు. దుఃఖానికి కారణం ఎక్కడుంది? ఆ లోపల ఉంది. అంటే దుఃఖానికి కారణం బయట వెతికితే నువ్వు కోటి జాము తెచ్చేది దొరకదు, లోపల వెతికితే నీకు దొరుకుతుంది. దాని కారణం లోపల ఉంది కానీ ఆ లోపల ఎలా ఉంది? నీకు అహంభావన రూపంలో ఉంది. అంటే దుఃఖానికి ఏదైతే కారణం దాన్ని నువ్వు కనుక నశింపజేస్తే దుఃఖం కూడా నశిస్తుంది. ఒకసారి ఎవరు అన్నారు భగవాన్ దగ్గర, ఏంటి అప్పుడప్పుడు మీరు మమ్మల్ని చివాట్లు పెడతా ఉంటారా, చిరాకు పడతా ఉంటారా మామయ్య దగ్గర? మాకు అమ్మగారు వంటింట్లో దేవుడని ఆయన పేరండి. రమణ మహర్షి గారికి వంటింట్లో దేవుడని పేరండి. ఆయన చాలా కాలం ఎక్కువ వంటింట్లో ఉండేవాడు. ఆయనకు వంట అంటే బాగా ఇష్టం అండి. ఆయనకి వంట అంటే బాగా ఇష్టం అండి. ఆయనకు పేరు ఉందండి. రమణాశ్రమానికి ఇడ్లీ ఆశ్రమం అని ఒక పేరు ఉందండి. రమణ మహర్షి గారికి వంటింట్లో దేవుడు అని ఒక పేరు ఉందండి. ఆయన కేఎఫ్ అడ్రస్ వంటిల్లు, ఎక్కువ వంటింట్లో ఉండేవాడు. ఒకసారి రమణ మహర్షి గారు వంట చేస్తాంటే ఆయనే అడుగురు భగవాన్ ఎక్కడ ఉన్నారని. అంటే ఆయనే భగవాన్ అని తెలియకండి. కొత్త వాళ్ళు ఆయన వంట చేస్తాంటే ఇది భగవాన్ ఎక్కడున్నాడు, ఆయన ఏ పిండి రుబ్బుతున్నాడు అనుకోండి, ఆయన ఎల్లడికి వరకు భగవాన్ దగ్గర ఎక్కడున్నాడని. ఒకసారి ఒక అమ్మగారు అన్నారు, ఏదో నేను కష్టపడుతున్నావు అండి, కష్టపడితే ఎంత కష్టపడ్డా మా మీద ఒకసారి చిరాకు పడుతున్నారు, మీరు కోపడుతున్నారు అని ఒక అమ్మగారు భగవాన్ అన్నారు. నేను చిరాకు పడ్డా, నీ మీద కోపడ్డా, నీ మనసులో వంకరలు పోవటం లేదు, నేను బాధపడుతున్నాను అంటారు. మీరేమి నేను చిరాకు పడుతున్నాను, మీరు బాగా వంటింట్లో కూడా ఉండదు, నేనేదో చిరాకు పడుతున్నాను, మీకు బాగా వస్తుంది, నేను చిరాకు నీ మీద చిరాకు పడ్డా కోపడ్డా మీ మనసులో వంకరలు పోవటం లేదు, నేను బాధపడుతున్నాను అన్నారు. మీకు బాధ, నాకు బాధ. ఇది నేను చిరాకు పడ్డా మీ మనసులో వంకరలు పోవటం లేదు, ఒకవేళ నాకు నీ మీద నేను కోపం నటించినా నటిస్తున్నా మీ మనసులో వంకరలు పోవటం లేదు. మీకు కోపడ్డా చిరాకు పడ్డా వంకరలు పోవటం లేదు, మామూలుగా ఎలాగైనా మీకు మనసులో వంకరలు పోవటం లేదు, చిరాకు పడ్డా కోపడ్డా కానీ నీకు వంకరలు పోవటం లేదు. నేను చిరాకు పడుతున్నాను, నీకు బాధగా ఉంది, నేను చిరాకు పడ్డా నీ మనసులో వంకరలు పోవటం లేదు, నాకు బాధగా ఉంది అని అర్థం. అంటే మీకు ఏదో రోగం వచ్చిందనుకోండి, ఆ రోగ కారణం పోతే రోగం కూడా పోతుంది. అలాగే మీకు దుఃఖం వస్తా అంటే దుఃఖ కారణం అహంభావం, కాబట్టి అహంభావం పోతే దుఃఖం కూడా పోతుంది. ఈ రెండింటికి ఉంటే పెరిగాయా? నీకు నిజంగా అహంభావం లేకపోతే నీకు దుఃఖం ఎలా అసలు? నీకు లోపల ఏదైనా ఏడుపు మిగిలిపోతే ఏడవటానికి కొత్త శరీరాలు వస్తాయి. నీకు ఏడు పూర్తి అయిపోయిందనుకో ఇంకా కొత్త శరీరాలు రావు. ఇంకా ఏడుపు ఏడవలసిన ఏడుపు ఉంటే కొత్త శరీరాలు వస్తాయి. ఆ శరీరాల ద్వారా ఏడుస్తూ ఉంటుంది. మనకి ఏడవలసిన ఏడుపు ఏమో లేదనుకోండి, ఇంకా పునర్జన్మ రాదట. దుఃఖం లోపల పెట్టి కూర్చోడం అంటే బయటకు వచ్చేయడం మంచిది. దుఃఖంతో బయటకు వచ్చేసింది అనుకోండి, ఇంకా అది పునర్జన్మ లేదు. అది భగవాన్ ఏం చెప్తాడు? లోపల ఉన్నదంతా బయటికి రావాలయ్యా. లోపల ఉన్నదంటే మీకు ఎవరి మీద అసూయ వచ్చింది అనుకోండి, ఇంకా మాట్లాడచ్చు అనుకోండి, మీకు ఎవరికైనా అసూయ వచ్చింది అనుకోండి, అసి మీకు బయటికి రాకుండా నాలుగు జాములు ఉండిపోయింది అనుకోండి అనుకోండి, అంటే నాలుగు జాములలో మీకు జ్ఞానం రాదు. అసి ఏదో జాములు బయటికి రావాలి, బయటకు వచ్చాయి, బయటకు వస్తాయి కానీ మీకు జ్ఞానం వచ్చే అవకాశం లేదు. ఏ మార్గంలో ప్రయాణం చేసినా సరే భగవంతుడు సర్వసాక్షి అని పేరు. మనకు వచ్చి చెవి తలంపుడు కూడా చూస్తూ ఉంటారు. ఆ చెవి తలంపుడు కూడా మనం సమాధానం చెప్తేనే కానీ మనకు జ్ఞానం కలగదు. భగవాన్ ఇంకో మాట చెప్పారు, ఈ లోకంలో వాళ్ళు చాలా బాగా వెళ్ళిపోతున్నాయి, రోజులు బాగా సుఖంగా వెళ్ళిపోతున్నాయి, బాగా సంతోషంగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటా ఉంటారంటే కొంతమంది, కానీ అది ఇప్పుడు తెలియటెళ్ళారు, ఆడ యొక్క పుణ్యం అంతా ఖర్చు అయిపోతుంది అన్నారు. కొంతమంది ఎప్పుడు చూసినా బాధలేండి, ఎప్పుడు చూసినా బాధలే, పుట్టింటికాడ బాధలు, అత్తరింటికాడ బాధలు, చాలా బాధపడుతున్నామండి ఈ సంసారం బాధ, ఎప్పుడు ఎప్పుడు చూసినా బాధే అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఆడకు దుఃఖం ఖర్చు అవుతుంది. అట్లా సంతోషపడి మా పని చాలా బాగుంది, మా పని చాలా బాగుంది అనుకునేవాళ్ళందరికీ పుణ్యం ఖర్చు అయిపోతుంది. అట్లా నేను చాలా బాధ పడుతున్నాం అనుకునే వాళ్ళందరికీ ఏం ఖర్చు అవుతుంది అంటే పాపం ఖర్చు అవుతుంది. అట్లా అప్పుడు భగవాన్ అన్నారు, పుణ్యం ఖర్చు అవడం మంచిదే, పాపం ఖర్చు అవడం మంచిదే అన్నారు. కాదండి, మీకు పాపం ఖర్చు అవడం మంచిదే, పుణ్యం ఖర్చు అవడం మంచిదే, పాపమే ఖర్చు అయిపోవడం మంచిది. అంటే ఏమి పాపం ఏం చేస్తుంది? ఇది ఒక బాధ రూపంలో మీకు బయటకు వచ్చేస్తున్నాను. పుణ్యం పుణ్యం కూడా నిజంగా పుణ్యం ఏదో భోగ రూపంలో బయటకు వచ్చేస్తున్నాను. మరి చాలా సంతోషంగా ఉందండి, మాకు ఏది కావాలంటే కొనుక్కుంటున్నాం అనేది ఇస్తాం, ఎలా అంటూ ఉంటారు చూడండి, మాకు అంటూ ఉంటారు కదండి. వాళ్ళకి ఏం ఖర్చు అయిపోతుందో పుణ్యం ఖర్చు అయిపోతుండే, ఆ పుణ్యం ఖర్చు అయిపోతుందన్న సంగతి వాళ్ళకి తెలియటండి. నేను బాధపడుతున్నాను బాధపడుతున్నాను అంటారు చూడండి, వాళ్ళకి ఏం ఖర్చు అవుతుందండి, పాపం ఖర్చు అయిపోతుందండి. పుణ్యం ఖర్చు అవ్వడం మంచిదే, పాపం ఖర్చు అవ్వడం మంచిదే అని అడిగారు నేను. పాపమే బాధ రూపంలో బయటకు పోతున్నాడు, పుణ్యం భోగ రూపంలో బయటకు పోతున్నాడు. అది పోతుంది, పుణ్యం కూడా బయటకు పోతున్నాడు, అది భోగ రూపంలో పోతుంది. అంటే అహంకారం విడిచిపెట్టదట్టు నన్ను తొందరగా పుస్తకాలు చదివితే పోయేది కాదండి, నీకు అర్థమవుతుందంటే ఆసనాలు వేస్తే పోయేది కాదండి, గురించి తూరు తిరిగినంత మాత్రం చేత పోయేది కాదు. నువ్వు ఒక రూపం చూడటో ఒక నామం చూడటో తలాత్యం పొందుతున్నంత కాలం అది బయటకి వెళ్ళదు. అందరికీ తల శవం ఉంటుంది కదా, మనకు ఆస్తులు లేకపోయినాయండి, అందరికీ తల శరీరం ఉందండి, ఉంది కదండి, ఆస్తులు లేకపోయినా అందరికీ తల శరీరానికి పేరు ఉంటుందండి. ప్రతి పేరు లేని శరీరం ఎవరు ఉన్నారండి ఇక్కడ, ఏమండి పేరు లేకుండా ఎవరైనా ఉన్నారా, ఇన్ని శవాలు ఉన్నాయండి ఇక్కడ, పేరు లేకుండా ఎవరు లేరు. మీకు అర్థమవుతుంది, మీకున్న పేరుతోటి మీకున్న శవంతోటి ఎవరైతే తలాత్యం పొందుతున్నారో వాళ్ళకి అహంభావన పోదు. ఇటు కొట్టేస్తే అటు వస్తుంది, అటు కొట్టేస్తే ఇటు వస్తుంది, అది పోదు, మిమ్మల్ని విడిచిపెట్టదు. కోటి జన్మలు వచ్చిన కాదు, అది కరిగిన ఆ గుమ్మాన్ని తరిగినేస్తారనుకోండి, దాన్ని అలా తిరిగి తిరిగి ఈ గుమ్మాన్ని వస్తుంది, ఈ గుమ్మాన్ని తరిగినేస్తారనుకోండి, అలా తిరిగి ఆ గుమ్మాన్ని వస్తుంది, అది ఏదో గుమ్మంలో మిమ్మల్ని లోపలికి వచ్చేస్తుంది. కానీ బయటకు పోదు, మీరు ఏ ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఒక దేహంతో ఒక రూపంతో ఒక పేరుతోటి పరిమితమై ఉన్నంతకాలం అహంభావన నశించదు. ఒకసారి అహంభావన మనకు అణుగుతూ ఉంటుందండి, మీకు అర్థమవుతుంది, అహంభావన అణుగుతూ ఉంటుంది. అడిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంక వచ్చేసే మనకు జ్ఞానానికి ఒక జ్ఞాన దూరంలో ఉన్నామనిపిస్తుంది. ఈ జ్ఞానం వచ్చేసినట్టే మనకు అనిపిస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఒక పాముడో పడగిపోతున్నాడు. మీకు అర్థమవుతుందా, అహంభావం నశించలేరు, అహంభావం నశించలేరు, అహంభావం అనికొండటం లేరు. ఏమంటే చనిపోయిన పాము వల్ల మనకు ప్రమాదం లేదు, కానీ అనికొన్న పాము ఎప్పుడైనా విజృంభిస్తున్నాడు. మనకి ఎప్పుడైనా జ్వరం ఎలా వస్తూ ఉంటుందో పాము కూడా ఎప్పుడైనా జ్వరం వస్తుందండి, కాచిపోవడం కూడా జ్వరం వస్తుందండి. పాప జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తుందండి, వీళ్ళు ఎక్కడికక్కడ పడి ఉంటుందండి, పడున్నప్పుడు ఏమో పాము చాలా మంచి చేయమని అనుకుంటాం, జ్వరం తగ్గాక మనం వేసేస్తున్నాడు కాటు, మన మనసు కూడా అంతే. ఒక రూపంతో ఒక నామంతో తలాత్యం పొందుతున్నంత కాలం, ఐడెంటిఫై అవుతున్నంత కాలం అది నశించే అవకాశం లేదు. నీ పక్కన శరీరాన్ని, నీ పక్కన శరీరం కూర్చుంది కదండి, ఆ శరీరాన్ని తిరిగితే ఇతరులు నీ కోపం రాదు, నీ శరీరాన్ని తిరిగితేనే కోపం వస్తుంది. ఎంచేత ఆ ఉపాధికి ఆ శరీరానికి నీ పరిమితులే ఉన్నారు, అంతకాలం నీకు అహంభావం ఉన్నాయి. ఒక దేహానికి, ఒక శవానికి, ఒక శరీరానికి, ఒక పేరుకి, నాది ఫలానా పేరు అని అనుకుంటాం కదండి, ఆ పేరుకి మీరు ఆ పేరుతోటి ఆ రూపంతో ఆ శవంతో మీరు తలాత్యం పొందినంత కాలం, ఐడెంటిఫై ఉన్నంత కాలం మీకు నశించదు అహంభావం, నశించే అవకాశమే లేదు. అంతేకాదు నీకు పరిమితులు కూడా వస్తాయి, ఆ పరిమితులు కూడా వస్తాయి. ఆ దేహాన్ని పోయే వాళ్ళందరినీ నీ స్నేహితులు అనుకుంటావు, ఆ దేహాన్ని విమర్శించే వాళ్ళందరినీ నీ శత్రువులు అనుకుంటావు, పరిమితుల్లో పడిపోతావు. ఈ రూపం, ఈ రూపబుద్ధి నామబుద్ధి ఉన్న వాళ్ళకి పరిమితులు వచ్చేస్తాయి, ఇవన్నీ మనసులో ఉన్నాయి. అంచేది నీకు రూపంతో నామంతో తారాత్యం పొందుతున్నంత కాలం నీకు చాలా వికారాలు వస్తాయి, నీకు చాలా వికారాలు వస్తే అహంభావం నశించదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, రూపభావన నామభావన వదిలించుకోవాలి, అదే సాధన. భగవాన్ ఏమంటారంటే సాధన సాధన అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, బుజ్జలు తీయటం అనుకుంటున్నావా, లేకపోతే ఆసనాలు వేయటం అనుకుంటున్నావా, లేకపోతే ముక్కులో దాన్ని చూసుకోవడం అనుకుంటున్నావా, అది కాదు అయ్యా. ఈ రూపబుద్ధి నామబుద్ధి రెండు తగ్గించుకోవాలి అయ్యా, ఈ రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి బయటికి రావాలి. మేము అక్కడ మీరు ఎర్రగా ఉన్నారనుకోండి అనుకోండి, మీరు చాలా బాగుంటారని ఎవరైనా అంటే మీకేమొస్తుంది, సంతోషం వస్తుంది. అది సంతోషించేది ఎవరు, అహంభావనే. మీరు ఒకటి బాగుంటారు అనుకోండి, మీరు నల్లగా ఉన్నారు ఏమీ బాగోలేదు మీరు అని అంటాం అనుకోండి, వాళ్ళకి ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. ఆ దుఃఖపడేది ఎవరండి, అహంభావన. దేహం దుఃఖపడదు, ఆ దేహం నాదని చెప్తే అహంభావన దుఃఖపడుతుంది. అంటే మీకు దుఃఖమైన దుఃఖానికి దేనికి, మీ రూపబుద్ధి దుఃఖానికి కారణం, మీ నామబుద్ధి దుఃఖానికి కారణం, మీ పేరు పెట్టి ఎవరైనా తిరగాలనుకోండి మీకేమొస్తుంది, దుఃఖం వస్తుంది. అంటే దుఃఖానికి కారణం అహంభావన, కారణం అజ్ఞానానికి కారణం మీ రూపనామాలే కాబట్టి ఆ రూపనామాలలోంచి విడుదల పొందితేనే కానీ మీరు దుఃఖంలోంచి బయటకు రాలేదు. ఇప్పుడు నీ ఆయన చాలా మంచి వారని అంటారనుకోండి ఎవరైనా మిమ్మల్ని, అప్పుడు నీకేమొస్తుందండి, సంతోషం వస్తుంది. కారణం ఏం చెప్పండి, మీ ఆయనతో మీకున్న తాదాక్ష్యం వల్ల నీకేమొస్తుందండి, నీకేమొస్తుందండి సంతోషం. ఈ సంతోషం ఎప్పటికైనా నీకు దుఃఖంగా మారిపోతున్నాడు రమ్మ మనుషులు. నీ ఆయన చాలా దుర్మార్గులు అంటారనుకోండి ఎవరైనా, నీకు వెంటనే వచ్చేస్తుందండి దుఃఖం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది కదండి. ఇదంతా ఎందు నుంచి వస్తుంది, రూపబుద్ధి నుంచి నామబుద్ధి, రూపం నామం కారణం, ఈ గొడవలన్నిటికీ రూపం నామం కారణం. అది నిరాభయం అంటూ ఉంటుందండి, ఈ బయట ఉన్న భర్త అందరూ మాయ భర్తలే, నీ లోపల ఉన్న భర్తే నిజమైన భర్తని. ఈ బయట ఉన్న భర్తలందరూ మాయ భర్తలు, నీ హృదయంలో ఉన్న ఆ వస్తువే, ఆ సద్వస్తువే, ఆ సత్య వస్తువే, అమృతం వస్తే నిజమైన భర్త. పతి ఒక్కడే, వాడే ఈశ్వరుడు, వాడే పురుషోత్తమ. పురుషుడు ఒక్కడే, దేహబుద్ధిని వాళ్ళందరూ స్త్రీలే, పురుషుడు ఒక్కడే. అంటే ఎవరికైతే దేహబుద్ధి లేదో వాడు ఒక్కడే పురుషుడు. అంతే, నీకు దుఃఖం తగ్గాలంటే రూపబుద్ధి నామబుద్ధి ఉన్నంతకాలం నీకు తగ్గదు. ఆ రూపబుద్ధి నామబుద్ధి చుట్టూరు తిరుగుతున్న మనస్సునే కొంచెం అంతర్ముఖపరచాలి. మనసు ఏం చేయాలి నువ్వు? అస్తమానం నీ రూపం చుట్టూ నీ నామం చుట్టూ తిరగనివ్వకుండా మనసుని కొంచెం అంతర్ముఖపరచాలి. అంతర్దృష్టి కలగజేయాలి మనస్సుకి, అంతర్దృష్టి కలగజేయాలి. అంతర్దృష్టి ఎప్పుడు కలుగుతుంది? శాస్త్రాన్ని శ్రవణం చేస్తే కలుగుతుంది. అంటే నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తా అంటే భగవంతుడి కారణం అనుకోకుండా భగవంతుడు అటండి, పరిశుద్ధుడు అటండి, పవిత్రుడు అటండి, శాంతుడు అటండి. నీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి, దేవుని మీద గెంతు వేయకుండా ఆయన చాలా మంచివాడు. ఎవరు రమణ మహర్షి గారు చెప్తున్నారు, నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తే దేవుని మీద గెంతు వేయకుండా ఆయన చాలా మంచివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయనలో పెర్ఫెక్షన్ ఉంది, ప్యూరిటీ ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన దుఃఖం ఎందుకు తీసుకొస్తాడు? ఈ దుఃఖానికి కారణం భగవంతుడి మీద గెంతకండి. అంటే మీరు పూర్వజన్మలో ఈ దేహబుద్ధితో చేసిన పనులే మీకు దుఃఖంగా వస్తున్నాయి. ఇప్పుడు మీరు పూర్వజన్మలో దేహబుద్ధితో చేసిన మంచి పనులు మీకు ఇప్పుడు సుఖంగా వస్తున్నాయి. ఆ పూర్వ జన్మలో మీరు ఏదైనా దేహబుద్ధితో చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులు ఇప్పుడు దుఃఖంగా వస్తున్నాయి. మీరు చేసిన పనులు మిమ్మల్ని వెంటాడి దుఃఖం సుఖం వస్తున్నాయి, కానీ దేవుడికి సంబంధం లేదు ఇది. అంటే దేవుడి మీద గంటకంటే చాలా మంచివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నీకు దుఃఖం తీసుకురావాలని ఏం అనుకోడు. అయితే ఒకటి ఆయన ప్రార్థిస్తే దుఃఖ కారణాన్ని తీసేస్తాడు. అంతేగా ఆయన దుఃఖం తీసుకురావాలని నీకు దుఃఖం తీసుకురావాలని నీకు అనుకోడు. ఏం చేయదు, నేను చాలా పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్మలమైన వాడు. భగవంతుడు పరిశుద్ధుడు కాకపోతే, భగవంతుడు పవిత్రుడు కాకపోతే, భగవంతుడు పెర్ఫెక్షన్ లేకపోతే ఆ దేవుని మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం ఎందుకు? భగవంతుడు చూసినారు, దుఃఖం నీ చూపులో ఉంది. దుఃఖం ఎక్కడ ఉంది? నీ చూపులో ఉంది, నీ నడవడికలో ఉంది, నీ అహంభావంలో ఉంది, నీ ప్రవర్తనలో ఉంది. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే, నీ నడవడిక సరిగ్గా లేకపోతే, నీ అలవాట్లు మంచివి కాకపోతే ఇవన్నీ నీకు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. దేవుడు నీది పెట్టకో. నీ అలవాట్లు సరిగ్గా లేకపోతే, నీ నడవడిక సరిగ్గా లేకపోతే, నీ ప్రవర్తన నీకు దుఃఖాన్ని తెచ్చిపెడతాం. కానీ దేవుడు తెచ్చిపెట్టడం నీకు దుఃఖాన్ని దేవుడికి సంబంధం లేదు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు తెచ్చిపెడుతున్నాడు నీకు దుఃఖాన్ని, కానీ మనం ఏమనుకుంటామంటే మనకి ఏదైనా మంచి జరిగిందనుకోండి మన తెలివితే ఎట్లా అనుకుంటాం, ఏదైనా చెడ్డ జరిగితే దేవుడు తెచ్చిపెచ్చాడు అంటాం. మనం ఇంకోటి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాక్షన్ నేర్చుకోవాలని దుఃఖంలో బయటకు రావాలంటే. మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, అది మనకైనా ఉపయోగపడాలి, సమాజానికైనా ఉపయోగపడాలి. ఎవరి మీద కోపం వచ్చి మనం నెగిటివ్గా చేయకూడదండి. కొంతమంది ఇతరుల మీద కోపం వచ్చి, వాళ్ళ మీద కోపం వచ్చి ఏళ్ళకు ఉపకారం చేయటం, ఏళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళకు ఉపకారం చేయటం ఇలా చేస్తూ ఉంటారండి. దాన్ని రియాక్షన్ అంటారండి. దాన్ని అది రియాక్షన్ లోపల దేవుడు చూస్తూ ఉంటాడు, వాడు సర్వసాక్షి. నువ్వు ప్రేమతోడు చేస్తున్నావో రియాక్షన్ వల్ల చేస్తున్నావో తెలియనంత మురుకుడు కాదు దేవుడు. అంటే ఎవరి మీద కోపం వచ్చి అత్తి పండిచ్చానుకోండి, నేను ఎవరి మీద కోపం వచ్చి నీకు అత్తి పండిస్తున్నా, లేకపోతే నీ మీద ప్రేమ కలిగి నేను నీకు అత్తి పండిస్తున్నానా, ఇక తలంపును కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే ఆయన సర్వసాక్షి అని పేరు. లోపల చూస్తాడు, బయట చూస్తాడు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పూర్వజన్మలో మనం చేసిందే మనకు ఎదురు వస్తాను, కానీ చెయ్యింది మనకు ఎదురు రాదు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పూర్వజన్మలో మనం చేసిందే మనకి ఎదురొస్తూ ఉంటుంది, మనం చెయ్యింది మనకు రాదండి. చేస్తే తరుముకు వస్తుందండి, చేయకపోతే మీ గొడవ రాదండి. అది అది దేవుడికి జనికి సంబంధం లేదు. దేవుడికి జనికి నేను దుఃఖ పెట్టాలని దేవుడు అనుకోడు. నీ అహంభావం అనుకుంటుంది, నీ మనస్సు అనుకుంటుంది, నీ నడత అనుకుంటుంది, నీ చూపు అనుకుంటుంది, నీ ఇందులోంచి నీకు దుఃఖం వస్తుంది. కానీ దేవుడి వల్ల నీకు రాదు. మానవుడు చేసే మొట్టమొదటి పొరపాటు ఏంటంటే, ఐక్య భావంలోంచి, ఆ సమిష్టి భావంలోంచి, ఆ ఆత్మభావంలోంచి, ఆ భగవంతుడి భావంలోంచి వేరుపట్టే మానవుడు చేసిన మొట్టమొదటి తప్పు, మొట్టమొదటి పొరపాటు. అసలు వస్తువు ఏదైతే ఉందో దాంట్లోంచి వేరుపట్టడం మనం చేసిన పొరపాటు. అసలు వస్తువు ఏదైతే ఉందో, సత్య వస్తువు ఏదైతే ఉందో, ఏదైతే భ్రమమో, దేవుడిగా అయితే మనం ఉన్నామో, దాంట్లోంచి వేరుపట్టడంలో నువ్వు చేసిన మొట్టమొదటి తప్పు అది. తర్వాత నువ్వు 90 తప్పులు చేస్తున్నావు, ఇదే విషయం. మొట్టమొదటి తప్పులు ఎక్కడ చేసావంటే, ఆ అసలు వస్తువు నుంచి, అసలు సత్యం నుంచి నువ్వు వేరుపట్టాయి. మొట్టమొదటి నువ్వు చేసినటువంటి తప్పు అదే పొరపాటు, నువ్వు చేసిన పొరపాటు. ఆ పొరపాటు నుంచి దానికి పొరపాటు రావచ్చు. ఇప్పుడు బంతి దారటం ప్రారంభించింది అనుకోండి, ఎంత లెక్కలకునో మనం చెప్పలేమని ఇంకా. అలాగే నువ్వు మొట్టమొదటి నీ స్వరూపం నుంచి వేరుపడిపోవటం నువ్వు చేసినటువంటి పొరపాటు. ఆ పొరపాటు మిగతా పొరపాటు నీకు రావచ్చు. మొదటి తప్పు, మొదటి పొరపాటు, మొదటి బలహీనత నువ్వు ఎవరిగా ఉన్నావో ఆ వస్తువుని వదిలేసి బయటకు రావటం. నువ్వు భగవంతుని స్మరణ విడిచిపెట్టవనుకో, భగవద్ అనుభవం నుంచి బయటకు రావనుకో, నువ్వు నిరంతరము భగవంతుని స్మరణలో ఉంటావనుకో, భగవంతుడు ఒక్కడే నిజం అనుకుంటావు అనుకో, నువ్వు ఆ భగవంతునే కేంద్రంగా పెట్టుకుని నువ్వు బతుకుతావు అనుకో, అది నీకు అహంభావమే రాదు. భగవంతునే కేంద్రంగా పెట్టుకుని ఆలోచిస్తావు అనుకోండి, ఎల్లమని పొల్లమని కాకుండా భగవంతునే కేంద్రంగా పెట్టుకుని ఆలోచిస్తావు అనుకోండి, కానీ ఈ సృష్టి అంతా ఆయనకే అని మనం మసులుకుంటాం అనుకోండి, ఎవరైనా కాదు మిమ్మల్ని విమర్శించారనుకోండి, మా కోడలు విమర్శిస్తామని అనుకోకుండా మా కోడల నోటు ద్వారా భగవంతుడు విమర్శిస్తున్నాడని మీరు అనుకుంటే ఆయన పట్టుకోండి. మా కోడలు మిమ్మల్ని తిడతామని మీరు అనుకోకుండా మా కోడల నోటు ద్వారా భగవంతుడే తిట్టిస్తున్నాడు అని మీరు అనుకుంటే కాండి మీకు అహంభావన కలగదండి, నీ కోడల మీద కోపం రాదు. అంటే భగవంతుడు మా కోడల ద్వారా పనిచేస్తున్నాడని మీరు అనుకుంటారంటే, అంటే భగవంతుడే కనుక మీ దృష్టిలో ఉంటే, భగవంతుడినే కేంద్రంగా పెట్టుకుని మన దైనందిన జీవితం జీవిస్తుంటే, ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేసినా ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా స్తోత్రం చేసేది కూడా భగవంతుడే, విమర్శించేది కూడా భగవంతుడే, భగవంతుడి స్మరణ మీ లోపల ఉంటే అహంభావన ఎక్కడ వస్తుంది, అహంభావన ఎక్కడ పోతుంది, దాని అంతా అది రాలిపోతుంది, కుంటుంది అది పిచ్చి రాలిపోయినట్టు అంటున్నారు. మిమ్మల్ని కొంతమంది పొగిడి వాళ్ళు ఉంటారు, కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆ పొగిడి వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకోకండి, వాళ్ళ ద్వారా భగవంతుడే పొగుడుతున్నాడు అనుకోండి. ఎవరైనా తిట్టివాళ్ళు ఉంటారు మిమ్మల్ని, వాళ్ళ ద్వారా భగవంతుడే తిరుగుతున్నాడు అనుకోండి, మిమ్మల్ని పొగిడి వాళ్ళు భగవంతుడే, తిట్టివాళ్ళు కూడా భగవంతుడే అని ఆ భగవంతుడినే కనుక దృష్టిలో పెట్టుకుంటే మీకు అహంభావం ఎక్కడ ఉంటుంది, దాని అంతా అదే రాలిపోతుంది. అయ్యా ఎంత మంచి మాట చూడండి, ఎంత మంచి మొక్క చూడండి. ఎవరైనా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి, భగవంతుడు ఎలా చేస్తున్నాడు అనుకుంటున్నారు అనుకోండి, వ్యతిరేకంగా మీ పని చేస్తున్నారు భగవంతుడు ఎలా చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మీకు ఎత్తు తప్పుడు తగ్గిపోతాయి, రాగద్వేషాలు తగ్గిపోతాయి, మీ మనసులో వంకరలు పోతాయి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఎవరికైతే మనస్సు అడిగిందో వాళ్ళలోంచి వచ్చే వాక్కు చల్లగా ఉంటుంది, కానీ మనస్సు అనక్కపోతే వాళ్ళలోంచి వచ్చే వాక్కు చల్లగా ఉండదు, అది జ్ఞానపూరితంగా ఉండదు, అది పవిత్రంగా ఉండదు, నిర్మలంగా ఉండదు. మీ మనస్సు మీ మనస్సులోకి చొచ్చుకుని మీ హృదయంలో ప్రవేశించదు. మాటలో శక్తి లేకపోతే, మాటలో పవిత్రత లేకపోతే, మాటకు బరువు లేకపోతే అది మీ హృదయంలో ప్రవేశించి మీ జీవితంలో మార్పు తీసుకురాదు. మనస్సు అడిగితే వాక్కి పవిత్రత వస్తుంది, కానీ మనస్సు అనక్కపోతే ఆ వాక్కి ఎలా మాట్లాడినా దానికి ఇంకా పవిత్రత ఉండదు, ఆ వాక్ మన మీద పని చేయదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటే మీరు ఏం చేయాలి, ఎవరి ద్వారా పని చేసినా భగవంతుడే పని చేస్తున్నాడు అనుకుంటే మీకు భగవంతుడు అనుభవంలోకి అయిపోతాడు, పోవలసింది బయటకు పోతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఒకడవో నిన్ను మాయమనరించి వచ్చువారు ఎవరు ఇది నీ జాలము అరుణాచల గిరిరూపమైన టీకరుణా సముద్రమా గిరిరూపమైన టీకరుణా సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచల అలహాబాద్ హైకోర్టు నుంచి వచ్చిన ఒక ప్రేరణ గారు భగవాన్ ప్రశ్న అడిగారు, ఏమిటంటే ఈ అరుణాచలం కొండను ఉంటే మీరు దేవుడు అంటున్నారు, మిగతా చాలా కొండలు ఉన్నాయి కదా, మరి ఆ కొండలను మీరు దేవుడు అని ఎందుకు అంటున్నది, ఈ కొండనే మీరు దేవుడు అని ఎందుకు అంటున్నారు, ఇటువంటి కొండలు చాలా ఉన్నాయి కదా అని. అంటే భగవాన్ అన్నారు మనం ఈ కొండే ఆకర్షిస్తాను కానీ మిగతా కొండలు మనకు ఆకర్షించడం లేదు, ఈ కొండ అయితే మనల్ని ఆకర్షించిందో అంతేది ఈ కొండను దేవుడు అంటున్నాము అన్నారు. ఇది స్కాంద పురాణంలో ఒక మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది జ్ఞానగిరి శాంతిగిరి, ఈ గిరి జ్ఞానగిరి ఎట్టండి, మామూలు గిరి కదట్టండి, మీకు మామూలుగా నేను మీ కళ్ళకి మీ మాంసంతో తయారు చేసి మీ నేత్రాలకి రాళ్ళ గుట్ట కింద అది కనిపించవచ్చు, కానీ అది జ్ఞానగిరి శాంతిగిరి, మీకు జ్ఞానాన్ని ఇచ్చేకొండ శాంతిని ఇచ్చేకొండ, అది జ్ఞానాన్ని ఇచ్చేకొండ, అది మామూలు గిరి కాదు జ్ఞానగిరి శాంతిగిరి, కానీ ఈ గిరి స్కాంద పురాణంలో ఉందన్నది. పూర్వ జన్మల్లో ఎవరైతే జ్ఞాన మార్గంలో కొంచెం ఎక్కువ తక్కువ ఎవరైతే జ్ఞాన మార్గంలో కొంతవరకైతే సాధన చేశారో వాళ్ళని మాత్రమే ఇది ఆకర్షిస్తుంది, కానీ మిగతా వారిని ఆకర్షించదు. అరుణాచలశివ 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 అరుణాచల అరుణాచలమంచు స్మరించు వారయ అహము నిర్మూలించు అరుణాచల తిండిని నిన్ను చేరి తినే తిండిని నిన్ను చేరి తిని తిన నానేను శాంతమైపోగలను అరుణాచల ఇవి జ్ఞాపకం ఉంచుకోండి. నేను నిలు నేనే తరం పాపడ్డాం. నిజమైన నేనే మన నారాయణుడు అని అంటున్నాం. మనకి ఒక నేను వ్యక్తమవుతుంది, మనకి ఏదైతే నేనుగా వ్యక్తమవుతుందో తలంపు మాత్రమే, అది నిజం మటుకు కాదు. మామూలుగా సూజంటిగా ఏదైతే ఇనుమును ఆకర్షిస్తుందో అలా మీ లోపలన్న ఈశ్వరుడో లేకపోతే గురువో ఆత్మో లేకపోతే మీ పూర్వపుణ్యమో లేకపోతే లోపల ఏదో మిమ్మల్ని ఆకర్షిస్తా అంటే మీరు లోపలికి వెళ్తారు, కానీ లేకపోతే మీ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తున్నారు. ఓ